ఈ జపాన్ తపాలా అన్ని కూడా కాలం పెరిగినా మనం ఏది చేసినా ఆ బ్రాహ్మణ స్థితిని అందుకోవడానికి మనం చేస్తున్న పని అనుకూలంగా ఉండాలి. అదే కర్మయోగం. మనం మాటల్లో నీకుండా ఉండమని నిద్ర అతిగా పనికి రాదని వ్యవహారం కూడా తదుమాత్రంగా ఉండాలి కానీ అతిగా ఉండకూడదని టాకింగ్ స్లీపింగ్ ఈటింగ్ అలాగే ఆహార విషయంలో కూడా తదుమాత్రంగా ఉండమని అనారోగ్యం వచ్చిన వాడు మందు ఎలా వాడతాడో ఆకలికి సరిపడి ఆహారం తీసుకోమంటే అది నువ్వు బ్రాహ్మణ స్థితి పొందడానికి సాటి. ఈ నియమాలన్నీ మన పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారంటే మన చేతిలో మనస్సు ఉండాలి కానీ మనస్సు చేతిలో మనం ఉండకూడదు. మన చేతిలో మనస్సు ఉండాలి, మనసు చేతిలో మనం ఉండకూడదు. ఈ మన చేతిలో కనుక మనసు ఉంటే అది మనకు నిత్యుడిగా పనిచేస్తుంది. మనసు చేతిలో మనం ఉంటే ఆ మనస్సే మనకు శత్రువుగా పనిచేస్తుంది. మన చేతిలో మనస్సు ఉంటే బాహ్యంగా మనకి ఎంతమంది శత్రువులు ఉన్నా వాళ్ళకి మనం చేసింది ఏం లేదు. మనసు చేతిలో మనం ఉంటే ఎంతమంది మనకు సహకరించినా మన అభివృద్ధికి కృషి చేసినా ప్రయోజనం కనపడదు. అంచేత నీ మనస్సును నీకు విరోధంగా చేసుకోవడం, నీకు బంధువుగా చేసుకోవడం, నీ మనస్సు నీకు అనుకూలంగా చేసుకోవడం, ఆ మనస్సుని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి భౌతిక పురోభివృద్ధికి కూడా ఉపయోగపడుతున్నాయి కదా ఆ భగవాన్ భాష. యుగపరములు మనోనిగ్రహం లేకపోతే యుగమునేది పరమే. మనస్సు స్వాధీనంలో పెట్టుకున్న వాడికే యుగమునే పరమ. అది భౌతికమైన అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి నైతిక అభివృద్ధి ఏదైనా ఏ ఫీల్డ్లో మనకు అభివృద్ధిలోకి రావాలన్నా మన మనస్సును మనం నియమించుకోవాలని భగవంతుని చెబుతున్నాడు. యోగ యుద్ధం విశుద్ధాత్మ పవిత్రమైన హృదయం కలవాడు హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు వాడు దేవుని తుడికెళ్ళు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు వాడు దేవుని తుడికెళ్ళు. అయితే హృదయ శుద్ధి ఎవరికి కలుగుతుంది? మాట, ఆలోచన, చేత ఒకటిగా ఉన్న వాడికి హృదయ శుద్ధి కలుగుతుంది. హృదయ శుద్ధి లేని వాడు బ్రాహ్మణ స్థితి పొందలేరు. క్వాలిఫికేషన్ అది ఎలిజిబిలిటీ. హృదయ శుద్ధి అనే ఎలిజిబిలిటీ లేకపోతే వాడికి బ్రాహ్మణ స్థితి సాధ్యం కాదు. అంటే హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వాడు దేవుని చూపించగలుగుతుంది. హృదయ శుద్ధి గలవాడు మనకు సంపాదించాలంటే సత్వగుణం సంపాదించాలి. భగవంతుడు అన్నాడు నేను మీకు నేను అర్థం కాదని చెప్పాను. తెలిసేటంటే మీరు గుణాలతో ఉన్నారు, నేను గుణాలు లేకుండా ఉన్నాను. మీరు రజోగుణం తమగుణం సత్వగుణంలో తెలుస్తున్నారు, నేను గుణాలు తీసుకున్నాను. గుణాలలో ఉన్నవాడికి గుణాతీతుడు అర్థం కాదు. అంటే మనసు చేత ఈ ఇంద్రియాల చేత బుద్ధి చేత గ్రహింపబడేవాడు కాదు భగవంతుడు. మనకు అంతర్యాముగా ఉన్నాడు, బుద్ధిగా లేడు. దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి వాడు ఆడిస్తున్నాడు అంతర్యాములోని డ్రైవర్. ఈ శరీరాలు కేవలం బొమ్మలు. ఆ శరీరాల యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఈశ్వరుల దేహాలను ఆడిస్తున్నాడు. ఈశ్వరుడు అంతర్యాలుగా ఉన్నాడు. అయితే చిత్తశుద్ధి లేకుండా మనస్సు అంతర్ముఖం అవ్వదు. మనస్సు అంతర్ముఖం అవ్వకుండా అది ఆత్మాకారం చెందదు. అది ఇక ఆత్మాకారం చెందకుండా ఆత్మానుభవం కానీ ఆత్మజ్ఞానం కానీ మీకు రాదు. మనకి ఆత్మజ్ఞానం అన్నా మోక్షం అన్నా నిర్వాణ స్థితి అన్నా అదే వారి రకరకాల పేర్లు స్వర్గలోకం అన్నా ఏదైనా ఉంటే ఆ స్థితి స్టేజ్ ఉంటే ఇవన్నీ కూడా అహంభావన లేని వాడికి అందుతాయి కానీ అహంభావం లేని వాడికి ఏది అన్నది. అహంభావం లేని వాడికే ఏదైనా అందుతుంది, ఉన్నవాడికి ఏది అన్నది. అంటే అహంభావన అంటే ఇల్లు అంటే దేహాత్మ బుద్ధి. అహంభావన అంటే కోపం కాదు. అంటే మనం ఏదైతే కాదో దానితో తాదాప్యం పొందుతాం మనం. ఏదైతే కాదో దానితో తాదాప్యం పొందుతాం. కాని దాంట్లోంచి విడుదల అవ్వకుండా ఉన్నది ఏదో మనకు వ్యక్తం కాదు, ఉన్నది ఉన్నట్టు వ్యక్తం కాదు. ఆ ఉన్నది ఏదో మనకు అనుభవేకవేద్యం కాకుండా మనకు సుఖం కానీ శాంతి కానీ ఆనందం కానీ తెలియదు. ఇక్కడ హృదయ శుద్ధి గురించి భగవంతుడు హృదయ శుద్ధి అది ఉందో లేదో మనం చూసుకుని లేకపోతే సంపాదించుకోవాలి. లేదు లేదు అనుకుంటూ కూర్చోకూడదు. ఆ నిర్మలత్వం అది అంటే మనం ఏ పని చేసినా ఆ పని ద్వారా మనం హృదయ శుద్ధి పొందుతున్నామా లేదా, ఇది మన ప్యూరిఫికేషన్కి ఎంతవరకు ఉపయోగపడుతుందని. సాధన అంటే ఏం లేదు. సాధన అంటే మన మైండ్ని ప్యూరిఫై చేసుకునే మాట చేత. అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని సాధన అని పిలుస్తారు. మనస్సుకి ఆబ్జెక్ట్ కాదు సత్యం అనేది. మనస్సు ఎక్కడ అణువుతుందో అక్కడ సత్యం తెలియబడుతుంది. కానీ మనస్సు చేత గ్రహింపబడేది కాదది. ఇది భగవద్గీతలో మనోనాశనానికి అనేక ఉపాయాలు చెప్పాడు, ఒకటి రెండు కాదు. అంచేత మలయాళ స్వామివారు అన్నవారు రాత బాగుంటేనే గీత చేతికి వస్తుందని. ఈ రాత బాగోకపోతే గీత చేతికి రాదు అని స్వాములు వారు అనేవారు. అంటే భగవద్గీత ఎవరి దగ్గర అయితే ఉందో వారు నాలుగు వేదాలు వారి దగ్గర ఉన్నారు. ఈ భగవద్గీత ఎవరి జేబులో ఉందో వారికి నాలుగు వేదాలు వారి ఇంటికాడ ఉన్నట్టారు. నాలుగు వేదాలు సారమే గీత. ప్రపంచంలో ఎక్కడా లేనిది గీతలో ఉంది, కానీ గీతలో లేనిది ఎక్కడా లేదు. అంటే కష్ట సుఖాలు అన్నీ తెలుస్తాయి. ఆ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉండాలో అది గీతలో బాగా వివరించారు. మన దైనందిన జీవితంలో జీవిత విధానం ఎలా ఉండాలో భగవద్గీతలో బాగా వివరించారు. విజితాత్మ జితేంద్రియ అంటే మనోనిగ్రహం లేకుండా
ఇంద్రియ నిగ్రహం లేకుండా అది యుగం కానీ పరం కానీ ఏ అభివృద్ధిని నువ్వు పొందడు. అది వాటిని నియమించుకోవాలి. వాటిని మనస్సుని ఇంద్రియాలని నియమించుకోవాలి. మన మనస్సు ఏ విషయాల గురించి బయటికి పెడుతుందో చూసుకోవాలి. మన మనస్సు ఏ విషయాల గురించి బాహ్యముఖం అవుతుంది, ఎందుకు బాహ్యముఖం అవుతుందని పరిశీలించుకుని, అంటే ఆ వాసనను కట్ చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి మనం. ఉదాహరణకి మనకు రాగద్వేషాలు లేవనుకోండి, మనసును కదలమంటే కదలదు. మనకి ఇష్టాలు ఇష్టాలు అయిష్టాలు ఎక్కడ లేవనుకోండి, అనుకోండి మాట రసికి, ఈ మనస్సును కదలమంటే కదలదు. ఇష్టాలు అయిష్టాలు ఉంటే మనస్సు అలా చెల్లిస్తూనే ఉంటుంది. అంటే ఇష్టము బంధమే, అయిష్టము బంధం, వాళ్ళు బంధిస్తాయి, రెండు బంధిస్తాయి. దాని భగవద్గీతలు ఏమన్నాడంటే, ఇష్టాలు అయిష్టాలలోంచి కనుక నువ్వు విడుదల పొందలేకపోతే కల్మషంలోంచి కూడా బయటకు రాలేదు. ఇష్టాలు అయిష్టాలలోంచి నువ్వు విడుదల పొందలేకపోతే కల్మషంలోంచి బయటకు రాలేవు, మనసు యొక్క చేపలలోంచి బయటకు రాలేను. అంచేది నీకు నియమములన్నిటిలోకి ఆహార నియమం ఉత్తమమైనది. ఇది చాందోక్య ఉపనిషత్తులో ఆహార శుద్ధి గురించి వివరంగా చెప్పారు. అంటే ఆహారంలోంచే మనకు శరీరం తయారవుతుంది, ఆహారంలోంచే మన మనసు తయారవుతుంది. అంచేది ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో తగు జాగ్రత్తలను తీసుకుంటే మనస్సు స్వాధీనంలోకి వస్తుంది, ఇంద్రియాలు కూడా స్వాధీనంలోకి వస్తాయి. అంచేది జితేంద్రియ ఒకటే ఆత్మను చూడాలి. ఎటు చూసినా ఉన్నది ఒకటంటే ఒక్కటే. మీ హృదయంలో ఉన్నది, నా హృదయంలో ఉన్నది ఒక్కటే. ఒకటంటే ఒక్కటది. శరీరాలు వేరుగా ఉన్నాయి, మనస్సులు వేరుగా ఉన్నాయి. అది ప్రవృత్తి వేరుగా ఉంటుంది, కానీ హృదయంలో ఉన్న బ్రహ్మ పదార్థం ఒక్కటే. మనం ఎవరికైనా పండిస్తే అంతర్యామిగాని ఈశ్వరుడే స్వీకరిస్తున్నాడు ఆ పండు. మనం ఎల్లమ్మకి ఇచ్చాం, పుల్లమ్మకి ఇచ్చామని అనుకుంటాం, కానీ అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడే దాన్ని స్వీకరిస్తున్నాడు. ఏదైనా మంచి చేసినా చెడ్డ చేసినా, మనం ఏదైనా లేకపోతే యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా దానాలు చేసినా ధర్మాలు చేసినా అన్నీ మనం వ్యక్తికి కాదు, వ్యక్తికి ఇస్తున్నాం అనుకుంటాం, కానీ అక్కడ స్వీకరించేవాడు లోపల ఉన్న బ్రహ్మమే. దీనికి రమణ మహర్షి గారు ఏదో ఉదాహరణ చెప్పారు. నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా అది నీకు నీవే, అది మళ్ళీ తిరిగి నీకే వచ్చేస్తుందని తెలిస్తే, ఇతరులకి నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా అది తిరిగి నీకే వచ్చేస్తుందనే సంగతి తెలిస్తే నీకు ఇతరులకు ఏమైనా ఇవ్వకుండా ఉండగలవా? ఇది ప్రశ్న. మనం వారికేదో చేసాం, వీరికేదో చేసాం అనుకుంటాం, కానీ ఆ చేసింది నీకే వచ్చేస్తుంది. నీకే వచ్చేస్తుందనే సంగతి తెలియక ఇతరులకు ఏదో మనం దానం చేసామని అలా అనుకుంటున్నాం. ఇక్కడ దానము కాదు, సేవ కాదు, పూజ. అంటే మనం చేసిన దానం లోపల ఉన్న పరమేశ్వరుడికి అందిస్తున్నది, అది పూజ. ఆ దానము ధర్మం అని అనుకుంటాం, కానీ అది పూజతో సమానం. ఏ పని చేసినా అది సహృదయంతో చేస్తే, సద్బుద్ధితో చేస్తే ఆ ధర్మము కాదు, దానం కాదు, పూజ. మనం దేవాలయంలోకి వెళ్ళి పరమేశ్వరుడికి నాలుగు పళ్ళు ఇస్తే భగవంతుడికి దానం చేశామని అనుకో, పూజ చేసి వచ్చామనుకుంటావు. అలాగే నువ్వు మనుషుల్లో ఉన్నటువంటి అంతర్యం ఏది చేసినా అది పూజ అయితే ఇంకోటి గ్రహించాలి. మీరు పూజ చేసినా మంచి చేసినా చెడ్డ చేసినా లోపల ఈస్టడిగా ఉంటుంది. అంచేది నువ్వు మంచి చేస్తే మంచి, ఈస్టడి చెడ్డ చేస్తే చెడ్డ, ఎత్తుకు ఎత్తు భవిష్యత్తులో నీ అనుభవానికి వస్తుంది. నేను చేస్తున్నాను ఈ కర్మను నువ్వు చేసావా, నువ్వు ఏ లోకంలో ఉన్నా ఏ జన్మలో ఉన్నా కర్మ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ తలంపు లేకుండా చేయగలిగితే నీకు రెండు లాభాలు, ఫలితానికి ఫలితం వస్తుంది, మనస్సును శుద్ధి చేస్తుంది, ఈశ్వరానుభవం పొందటానికి నిన్ను ప్రిపేర్ చేస్తుంది. అంచేత సెల్ఫ్లెస్ వర్క్, సెల్ఫిష్ వర్క్ దేహభావాన్ని పెంచుతుంది, సెల్ఫ్లెస్ వర్క్ దేహభావంలోంచి విడుదల చేస్తుంది. అంచేత వర్క్ గురించి ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు. అంటే విజితాత్మ అంటే ఇక్కడ ఆత్మ అంటే భగవంతుడు మనస్సుని ఆత్మ కింద చాలాసార్లు ఉపయోగించాడు. అంటే ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ కాదు, మనస్సే. అది మనస్సుని ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు మనస్సును ఎందుకు నియమించుకోవాలి, మనస్సు మీద నీకు జయం ఎందుకు సంపాదించాలి, అన్ని విధములా ప్రయత్నము చేసి మనస్సును ఎందుకు స్వాధీనం చేయాలి, నువ్వు బ్రాహ్మణస్థితి పొందటానికి నీ గోల్ అది, అది మర్చిపోకూడదు. నువ్వు బ్రాహ్మణస్థితి ఒక బ్రహ్మములోనే సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది. ఆనంద స్థితిని పొందటానికే, ఆ ఉత్తమోత్తమ స్థితి పొందటానికే ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానికి మించిన సుఖం లేదు, దానికి మించిన సుఖం కానీ దానితో సమానమైన సుఖం లేదని నీకు అనుభవంలోకి వస్తుందో, అట్టి సుఖంలోకి మనల్ని మేలుకొల్పడానికి, అటు ఆనందంలోకి మేలుకొల్పడానికి అన్ని విధములా ప్రయత్నం చేసి మనోజయం సంపాదించమని. అంటే ఈ మనోజయం సంపాదించాలంటే రమణ మహర్షి గారు రహస్యం చెప్పారు ఇక్కడ. ఏమనంటే నీకు కొంత ఆత్మ, ఆత్మ లోపల ఆత్మకు సంబంధించిన గ్లింసెస్ ఉన్నా మనోదేహములకు అతీతంగా ఏదో ఉందో మనకు తెలియదని నీకు స్ఫురిస్తున్నా, శరీరం మరణించినా మరణం లేని ఒక వస్తువు మన హృదయంలో తెలుస్తుంది, మన హృదయంలో ఉందని తెలుస్తున్నాం. అది మనకు, అది మనకు అనుభవంలో లేకపోయినా స్ఫురిస్తూ ఉంటుంది. 1945-46లో ఢిల్లీలో సైన్స్ కాంగ్రెస్ జరిగింది. అక్కడికి ఒక సైంటిస్ట్ వచ్చాడు. సైన్స్ కాంగ్రెస్ అంటే వరల్డ్లో ఎక్కడన్నా ప్రముఖులు వస్తారు. ఆయన అమెరికాలో సౌత్ ఇండియాలో ఋషి ఉన్నాడనే పేరు విన్నాడు. ఆయన సైన్స్ కాంగ్రెస్ పూర్తి చేసుకునే తిరువణ్ణామలకి వచ్చాడు. అంటే ఇండియా వచ్చాం కదా చూసి వెళదామని వచ్చి ఆయనకి నా అంటే ఆయనకి భగవంతుని మీద విశ్వాసం లేదు, మరణానంతర జీవితం మీద కూడా నమ్మకం లేదు. సైంటిస్టులు ఏదో ఒకటి ఉందని, సత్పదార్థం ఉందని నమ్మకం లేదు, మరణానంతర జీవిత శరీరాన్ని శ్మశానంలో ఖాళీ చేసిన తర్వాత శరీరమే కాదు జీవితం కూడా ముగింపు అయిపోతుందని నమ్మకం కలవాడాడు. వాడిని మన పరిభాషలో నాస్తికుడని ఏదో అంటూ ఉంటాం. దేవుడు ఉన్నాడని చెప్పేవాడిని తీయిష్టని, దేవుడు లేడని చెప్పేవాడిని యతీష్టని, దేవుడు ఉన్నాడో లేదో ఆ విషయాలు మాకు అనవసరం చెప్పేవాడిని ఎగ్నోస్టిక్ అని, అలా ఆంగ్ల భాషలో వాళ్ళకి ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు వాళ్ళు. సరే ఈ సైంటిస్ట్ వచ్చి ఏం చేశాడంటే మౌనంగా వచ్చి మహర్షి దగ్గర అరగంట కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు. మాటలతోటి పనేముంది? అసలు మనం కూడా రోజుకి 100 మాటలు మాట్లాడితే 80 మాటలు అహంభావన కోసం మాట్లాడతాం, లేకపోతే మన ఈగోని గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడతాం. మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు మాట్లాడుతున్నాము. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మనకు అవసరం లేనప్పుడు మాట్లాడుతుంటే ఈగో సెన్స్ పెరుగుతుంది. అంటే దేహమే నేనేటండి, ఆ దేహంతో మనస్సుతో తాదాత్మ్యం పెరుగుతుంది, అనాత్మ బుద్ధి పెరుగుతుంది. అంటే ఈ మాట మాట్లాడుతుంటే మన ఈగోను గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడుతున్నామా? మన ఈగోకి ఫుడ్ సప్లై చేసుకోవడానికి మాట్లాడుతున్నామా? అవసరం ఉండి మాట్లాడుతున్నామా? అవసరం లేకుండా మాట్లాడుతున్నాం? లేకపోతే మనల్ని మనం గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడుతున్నామా? ఇవన్నీ చూసుకుని మాట్లాడాలి. మాట కూడా అహంభావం పెంచుతుంది, మాట కూడా అహంభావం పెంచుతుంది. అవసరం లేని మాట, మన 120 మాటలు అవసరం ఉండి మాట్లాడితే 80 మాటలు అవసరం లేకుండా మాట్లాడతాం. ఈ 2 పెద్ద రోగాలు, ఆత్మస్థితితోటి పరనందం ఒకటి. ఈ 2 చాలా పెద్ద రోగాలు. చాలామంది వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. ఇతరులను విమర్శించే వాడి గురించి సిరిడి సాయిబాబా అనేవాడు, మీరు రోజు వాళ్ళ మలం, మీరు అన్నం తింటే మానేసి వాళ్ళ మలం ఎంత తింటారు. ఇతరులను ఎవరైనా విమర్శిస్తా అంటే బాబా ఏమన్నాడంటే, మీరు వాళ్ళు మలం తింటున్నారా తెలియకలా విమర్శిస్తున్నారు. వాళ్ళ లోపాల గురించి మీరు మాట్లాడే బదులు, అలా ఎనర్జీ వేస్ట్ చేసుకునే బదులు, టైం వేస్ట్ చేసుకునే బదులు, మీలో లోపాలుంటే వెతికిన వాటిని బయటికి లాగి తగలబెట్టుకోండి. ఇతరులను క్రిటిసైజ్ చేయడం వల్ల మీకేం అది కలిసి రాదు కదా, మీకు పై పాపం వస్తుంది. వాళ్ళు చేసిన దోషాలు మీకు అంటుకుంటే ఆ పరిస్థితి మీరు అనుభవించవలసి ఉంటుంది. అంచేది మీకు ఈ 2 విడిచిపెట్టుకోమని, ఏది ఆత్మస్థితితోటి పరనందోటి, ఈ 2 ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టుకోవాలి. సాధకుడనే వాడికి జితేంద్రియ అంచేత ఏకాత్మ దరి, అంటే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అది మీ హృదయంలో ఉంది, నా హృదయంలో ఉంది, అది లేని చోటు అంటూ లేదు. అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. అది సాక్షిగా ఉంది, అంతర్యామిగా ఉంది. మనకి ఏదైనా తలంపులు వస్తున్నాయనుకోండి, మంచి తలంపులు కానీ చెడ్డ తలంపులు కానీ, ఏదో వస్తున్నాయని మనం పట్టించుకోం. ఒక చెడ్డ తలంపు వస్తే ఆ చెడ్డ తలంపుకి ఏదో ఈ జన్మలోనో రాబోయే జన్మలో మనం సమాధానం చెప్పాలి భగవంతుడికి. అది జ్ఞాపకం పెట్టుకోండి. మంచి తలంపు వచ్చినా చెడ్డ తలంపు వచ్చినా పనికే కాదు, చేతితో చేసే పనికే కాదు, నోటితో మాట్లాడే మాటకే కాదు. ఏ తలంపు వచ్చినా ఆ తలంపుకి భగవంతుడు సాక్షిగా ఉన్నాడు. యూఆర్ ఆన్సరబుల్. ఏదో జన్మలో ఆ తలంపుకి మనం సమాధానం ఈశ్వరుడికి చెప్పుకోవలసి ఉంది. అదే దేరి ఈశ్వర భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన పట్ల భక్తి కలిగి ఉంటే ఆ విశ్వాసము, భగవంతుడు అనేవాడు అక్కడున్నాడని విశ్వాసం ఉంటే, ఆయన పాదాల యందు మనకు భక్తి కలిగి ఉంటే 180 వంతులు మనసు నాశనం అయిపోతుంది. అయితే మన విశ్వాసం లోతుగా లేదు, అంతా ఈశ్వర సంకల్పంతోడే నడుస్తుందనే భావం లేదు. అంటే మనం ఏదైనా మంచి చేస్తే అది మనం చేసామనుకుంటాం, మనం ఏదైనా మనకు చెడ్డ జరిగితే భగవంతుడు ఎలా చేశాడంటాం. మనకు ఏదైనా సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, దుఃఖంగా ఉన్నప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు. సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, దుఃఖంగా ఉన్నప్పుడే గుర్తుకు వస్తాడు. అంటే దుఃఖం మన స్వరూపానికి విరుద్ధం, దుఃఖం అనేది మన స్వరూపానికి విరుద్ధం. మన స్వరూపానికి విరుద్ధం అంటే మనకి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటే, ధైర్యం తక్కువ ఉంటే దుఃఖం వచ్చి నెత్తిమే పడతా ఉంటుంది. మనకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందనుకోండి, ధైర్యం కూడా తక్కువగా ఉందనుకోండి, ప్రతిదానికి దుఃఖం వచ్చి మన నెత్తి మీద పడతా ఉంటుంది. దుఃఖము మనం ఎందుకు నిరాకరిస్తామంటే మన స్వరూపంలో అది లేదు కాబట్టి. ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా రాకూడదు అనుకుంటాం. ఇంచేదైనా మన స్వరూపంలో అది లేదు కాబట్టి, మన స్వరూపంలో లేనిది మనకు వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తాం, ఆనందం వస్తే యాక్సెప్ట్ చేస్తాం. ఎంచేది మన స్వరూపంలో అది ఉంది కాబట్టి. మనం ఎప్పుడు స్వరూపం ఆరోపణ కానీ, ఇప్పుడు చావు వస్తే మనం ఇష్టపడం, మనకు మరణం వస్తే మనం ఇష్టపడం. ఎంచేది మరణం వస్తే ఎందుకు ఇష్టపడటం లేదు మనం? మనలో ఏ వస్తువు అయితే సద్వస్తువు ఉందో సత్య వస్తువు ఉందో దానికి మరణం లేదు. ఆ మరణం లేని దాన్ని, ఆ మరణం లేనిది మనమై ఉన్నాం. ఆ మరణం లేని వస్తువు మనమై ఉన్నాం. అది మనమై ఉన్నాం కాబట్టి మరణం వస్తే మనకు అంగీకరించం. మనకు ఉండాలని ఎందుకుంది? ఆ సద్వస్తువు దేహం పోయిన తర్వాత కూడా ఉంటుంది. అంచేత అది ఎప్పుడు దాని ఉండటం, అది లేకుండా ఎప్పుడు లేదు. ఆ ఉండటమే, ఆ ఉండేదో మనమై ఉన్నాం. అంటే మనందరికీ దేహానికి సంబంధించి, దేహానికి చావు వస్తుంటే అందరికీ భయం వేస్తుంది. నిద్రపోమంటే భయం లేదు. నిద్రలో అప్పుడు దేహం లేదు, మరణించిన తర్వాత కూడా దేహం లేదు. నిద్రలో కూడా, నిద్ర కూడా చిన్న చావుతోడు సమానం. నిద్ర కూడా రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఈ ఏళ్ళ పగలకి, రేపు పగలకి ఈ రాత్రి ఎటువంటిదో, ఈవేళ పగలకి రేపు పగలకి రాత్రి ఎటువంటిదో, ఈ జన్మకి రాబోయే జన్మకి నిద్ర ఎటువంటిదని. అంటే ఒక ఇంట్లోనే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం, చనిపోవటం మళ్ళీ పుట్టడం అంటే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం. అంచేది మనం చావుని ఎందుకు రిజెక్ట్ చేస్తామంటే మన స్వరూపంలో చావు లేదు కాబట్టి. అందరికీ భయం వేస్తుంది, చావు వస్తున్నట్టు. మన ఎవరైనా జ్ఞానేశ్వర గారికి మీరు ప్రిపేర్ అయిపోండి అని చెప్పేవాళ్ళు, దేహం విడిచిపెట్టేయడానికి మీరు ప్రిపేర్ అయ్యిందని చెప్తే జ్ఞానేశ్వర గారు యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకి ఏదో రకంగా చివరి మినిట్ వరకు మెడిసిన్ మీద ఆధారపడి ఉన్నారు. అంటే శరీరాన్ని ఏ విధంగా జీవింపజేయాలని. అంటే అందరికీ, జ్ఞానేశ్వర గారికి కదా మనకైనా అందరికీ భయం ఏంటంటే, శరీరం పోతే, శరీరం ఉంటే ఉంటాం, శరీరం పోతే ఉండవను. శరీరం పోయిన తర్వాత కూడా ఉంటామన్నది శరీరం ఉండగా అనుభవంలోకి వస్తే, శరీరం పోయినా ఉన్నా పోయినా ఏమీ అనిపించదు. ఇది ఫిక్షన్ కాదు, ఇది సైన్సే. శరీరం పోయేటప్పుడు, శరీరం పోయినా మనం ఉంటామని అనుభవిక వైద్యం చేసుకుంటే మాటలు కాదు, అది మనకు అనుభవం అయితే. ఇప్పుడు దేహము మనస్సు మనకు ఎలా అనుభవంలో ఉన్నాయో, లోపల సద్వస్తువు మనకు దాంతో ఏకత్వం పొందితే, దాంతో తాదాప్యం పొందితే, శరీరం పోయినప్పుడు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అది ఏమీ అనిపించదు, పోతడం అనిపించదు. ఎంచేది అనిపించదు? ఏదైతే పోదో దాంతో తాదాప్యం పొందున్నాం కాబట్టి. అది శరీరం పోతే మనం పోతామనే తలంపు వల్ల దుఃఖం వస్తుంది. నిజంగా పోడవాడు. ఇంతకీ మీకు సైంటిస్ట్ గురించి చెప్తూ ఆపు చేశాను. ఆ సైంటిస్ట్ రమణ మహర్షి గారి సమక్షంలో ఓ అరగంట కూర్చున్నాడు. ఆయన మాట్లాడలేదు. రమణ మహర్షి గారు కూడా ఈయనతో ఏం మాట్లాడలేదు. మీరెవరో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశీయులు, అది ఏమి మాట్లాడేది సైంటిస్ట్ అడు మౌనంగా కూర్చున్నారు. మోడర్న్ దక్షిణామూర్తి ఆయన మౌనంగా కూర్చున్నారు. ఎవరు భగవాన్ మౌనంగానే కూర్చున్నారు. ఆ మౌనం అంటే కోపం వచ్చినప్పుడు కూడా కొంతకాలం మౌనంగా ఉంటారు, కొన్ని రోజులు అటువంటి మౌనం కాదు. అంటే అక్కడ మనస్సు లేదు, అక్కడ మనస్సు లేదు. అక్కడ ఆ మౌనం మాకు మనం ఊహించలేము. జ్ఞాని యొక్క మౌనం మనం ఊహించలేము. అది ఆయన మౌనంగానే కూర్చున్నారు. మౌనం కూడా మాట్లాడుతుంది. నోరు మాట్లాడుతుంది అనుకుంటున్నా, మౌనం మాట్లాడుతుంది. మౌనం కూడా మాట్లాడే శక్తి ఉంది. మరి దక్షిణామూర్తి పలిసిన సందేశం అంతా మౌనంగానే ఇచ్చాడు. అయితే ఇందులో రహస్యం ఉంది. ఆ మౌనం ద్వారా వచ్చే సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనసు ముగ్గు ఉండాలి, మనసుకు మెచ్యూరిటీ ఉండాలి. కొంతమందికి 20 ఏళ్ళు వయసు వచ్చినా 30 ఏళ్ళు వయసు వచ్చినా శరీరానికి వయసు వస్తుంది, మనసుకు గ్రోత్ ఉండదు. అంటే అవగాహన చేసే శక్తి మనసుకు ఉండదు. ఆ బిహేవియర్ ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు. 30 ఏళ్ళు వచ్చినా సరే 40 ఏళ్ళు వచ్చినా సరే శరీరానికి వయసు వస్తుంది, కానీ బిహేవియర్ ప్రవర్తన ఎలా ఉండాలని ఆ మనసుకి ట్రైనింగ్ ఉండదు. అంటే మనసుకు కూడా ట్రైనింగ్ అవసరం. మనసుకు కూడా ట్రైనింగ్ అంటే అవగాహన చేసే శక్తి మనసుకు ఉండాలి, అవగాహన చేసుకునే శక్తి. అది లేకపోతే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే సైంటిస్ట్ అరగంట కూర్చున్నాడు భగవాన్ దగ్గర. భగవాన్ కూడా ఏం మాట్లాడలేదు. మురికే 2-3 సార్లు చూశారు, ఆయన కూడా ఏం మాట్లాడలేదు. సరే లేచి వెళ్ళిపోయాడు. ఆడేం కాఫీ తాగలేదు, భోంచేయలేదు. ఆశ్రమంలో వరంగడు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత అమెరికాలో ఏదో క్లబ్కి ఆహ్వానించారు, మీరు ఇండియా వెళ్ళొచ్చారు కదా, ఇండియాలో మీ అనుభవాలు చెప్పమని. అక్కడ చెప్పింది ఏంటంటే ఈ సైన్స్ కాంగ్రెస్ విషయాలన్నీ చెప్పాక, కాంగ్రెస్ అంటే పార్టీ అనుకోకుండా మీరు జన సమూహం. కాంగ్రెస్ అంటే అందరూ పార్టీ అనుకుంటున్నారు, అది పార్టీ కాదు, జన సమూహం. జన సమూహాన్ని కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు సైంటిస్టులు అందరూ చోట పోగు పెడితే అది సైన్స్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే చాలా పార్టీ కాదు, గుంపు అన్నమాట. ఇప్పుడు అలాగే ఆర్టిస్టులు అందరూ చోట పోగు పెడితే దానికి సంబంధించిన కాంగ్రెస్, ఇది సైన్స్ కాంగ్రెస్. సైన్స్ కాంగ్రెస్, కాంగ్రెస్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే జన సమూహం అని. సైన్స్ కాంగ్రెస్ అంటే సైంటిస్టులు ఒక చోట పోగు పడితే దాన్ని సైన్స్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే కేవలం అది పార్టీ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఈ సైంటిస్ట్ అక్కడ అమెరికాలో క్లబ్లో తన అనుభవాలు చెబుతూ ఈ విషయం చెప్పాడు. సౌత్ ఇండియాలో ఒక ఋషిని చూశాను నేను. నాకు శరీరం మరణించిన తర్వాత ఆఫ్టర్ డెత్ ఇంకా లైఫ్ ఉండదు అనుకున్నాను నేను. శరీరం ఎప్పుడైతే ముగిసిపోయిందో జీవితం కూడా అప్పుడే ముగిసిపోతుందని అనుకునేవాడిని. కానీ ఒక మహర్షి దగ్గర నేను కూర్చున్నాను, ఆయన ఏమి నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. కానీ ఒక అనుభవం కలిగింది నాకు, ఈ దేహానికి అతీతంగా నా ఆలోచనలకి, నా తలంపులకి, నా ఊహలకి, నా సంకల్పాలకి నా సైన్స్కి అతీతంగా హృదయంలో ఏదో ఒక వస్తువు స్ఫురించింది. మనస్సు దేహం మరణించిన ఆ వస్తువుకి మటుకు మరణం లేదని కూడా, ఆ వస్తువుకి మరణం లేదని కూడా స్ఫురించింది. ఏదో ఉంది మనోదేహములకు అతీతంగా, చావుకి అతీతంగా, ఈ ఫిజికల్ బాడీ డెత్కి అతీతంగా ఏదో ఉంది అని అనిపించింది. ఆ ఉన్నది ఏదో నాకు తెలియటం లేదనే సంగతి కూడా తెలుస్తాను. ఆ ఉన్నదేదో ఏదో ఉందని స్ఫురించింది. కానీ ఉన్నది ఏదో నాకు తెలియటం లేదు, కానీ ఉన్నమాట నిజం ఏదో ఉంది, అది నాకు తెలియటం లేదు. నాకు తెలియటం లేదు, అది లేకపోవటం కాదు, అది నాకు నా అండర్స్టాండింగ్కి అతీతంగా అది ఏదో ఉందని హృదయంలో ఫిజికల్ బాడీ మరణిస్తున్న మరణలేని వస్తువు ఒకటి ఉందని నాకు స్ఫురించింది. కానీ అది ఏదో ఉందా ఉన్నదేదో నాకు తెలియటం లేదన్న సంగతి కూడా తెలుస్తున్నాను. ఇందులో అప్పుడు ఏదో ఉందని తెలుస్తుంది, తెలిసింది స్ఫురించింది కదా, అక్కడి నుంచి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది లాభం. పెద్దలతోటి పెద్దల దర్శనం వల్ల, మహర్షులతోటి పెద్ద సాంగత్యం వల్ల ఎంతో కొంత లాభం పొందకుండా బయటికి రాలేం మనం, ఎంతో కొంత వికాసం పొందకుండా బయటికి రాలేం, ఆ చైతన్య స్థాయి ఎంతో పెరగకుండా బయటికి రాలేం. వాడు వాడు దర్శనం చేయటం వల్ల వాడికి వచ్చిందంటే ఆ వస్తువు సంబంధించిన సాక్షాత్కారం, ఆ వస్తువు సంబంధించిన రియలైజేషన్ వాడికి లేకపోయినా అక్కడ ఏదో ఉందని తెలుస్తుంది కాబట్టి అక్కడి నుంచి దానికోసం ప్రయత్నం ప్రారంభిస్తాడు. అప్పుడు ఎఫర్ట్ ఇస్ నీడెడ్, ఏదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తాడు. అసలు అది అది అక్కడ ఏదో ఉంది, దాన్ని తెలుసుకోవాలన్న కాంక్ష ఎవరి ప్రజెన్స్లో వచ్చింది? ఒక మహాత్ముడి ప్రజెన్స్లో వచ్చింది. అంటే మహాత్ముడి యొక్క దర్శనం యొక్క లాభం అది. వాడు వీరితోటి మాట్లాడలేదు, వీరి వారితోటి మాట్లాడలేదు, కానీ పెద్దల పెద్దల దర్శనం చేయటం వల్ల ఏదో రకమైన లాభం, భౌతికం కానండి లేకపోతే ఆధ్యాత్మికం కానండి ఏదో రకమైన మహాత్ముని దర్శనం, మహర్షుల దర్శనం, వాళ్ళు ఏదో రకమైన లాభం పొందకుండా జీవుడు బయటికి వెళ్ళు వాడు జీవుడు. ఇక్కడ రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏంటంటే, నీకు ఎప్పుడైనా వస్తువు లోపం ఉన్నట్టు స్ఫురించినా నిలబడదు అని చెప్పారు. ఎందుకు నిలబడదంటే వాసనాక్షయం, నీకు కలిగిన జ్ఞానాన్ని వాసనాక్షయం అయ్యాక నమ్మాలి, కానీ ఈ లోపల నమ్మటానికి లేదు. ఎంచేదంటే నీకు అనుభవంలో ఉండనివ్వదు. వాసన ఉన్నంత కాలం వాసన అంటే ఏమి లేదు. మనం ఏదో పని చేస్తాం, మనం ఏదో పని చేస్తాం, ఆ పని చేస్తే ఫలకాంక్షతోటి చేస్తాం, ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, ఫలితాన్ని ఎంజాయ్ చేస్తే అది ఒక వాసన, అది చాలా బాగుంది అని ఒక ఒక తలంపు మనలో పడిపోతుంది. అది చాలా బాగుంది అంటే ఎంజాయ్ చేసినప్పుడు వచ్చే భావన అది చాలా వాసన కింద లోపల ఉండిపోతుంది. మళ్ళీ వాసన ఏం చేస్తుంది, నువ్వు ఏ పని చేయటం వల్ల నీకు సంతోషం వచ్చిందో అనుకుంటున్నావో ఆ పనిని మళ్ళీ రిపీట్ చేయమంటుంది. అదే సంసారం అంటే ఏమంటే అదే సంసారం అంటే అది అంటే మళ్ళీ వాసనలోంచి తలంపు, వాసన లేకుండా తలంపు రాదు, లోపల వాసన లేకుండా తలంపు రాదు. ఆ వాసనలోంచి తలంపు వచ్చింది, తలంపులోంచి మాట వస్తుంది, తలంపులోంచి పని వస్తుంది. తలంపు వచ్చాక నువ్వు పని చేస్తావు, కానీ తలంపు రాకుండా మాట రాదు. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, వాసనలోంచి వస్తుంది. వాసన ఎక్కడి నుంచి, అందరికీ రకరకాల వాసనలు, వాడు చేసిన పనిని బట్టి వాడికి వాసన వస్తుంది. పూర్వజన్మలో చేసిన ఎప్పుడు చేసినాం, వాడు తిన్న తిండిని బట్టి తేను పోస్తుంది, వాడు చేసిన పనిని బట్టి వాసన వస్తుంది. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వేదో పొందావు దాని నమ్మకం, వాసనాక్షయం అయ్యే వరకు దాన్ని నమ్మటం అంటే పెర్మనెంట్ అవ్వదు. నువ్వు పొందిన అనుభవం పెర్మనెంట్ అవ్వదు. ఎప్పుడు వరకు ఈ రూపంలో రావచ్చు, నీకు ఆ గ్లింప్సెస్ తెలియచ్చు, ఏదో ఉందని స్ఫురిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు పతనం అయ్యే అవకాశం. వాసనాక్షయం అయ్యే వరకు నీకు వచ్చిన జ్ఞానాన్ని నమ్మటానికి వీల్లేదు. ఎంచేత ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఏది వాసన, నీ మనస్సు అణిగిపోయి ఉందనుకో ఇప్పుడు, కానీ నీ ఏదో కొన్ని వాసనలు ఇంకా మిగిలిపోయిననుకో భరణ అవ్వకున్నాను, ఆ వాసన నీ మనస్సుని పిలకట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. మళ్ళీ నువ్వు డిస్టర్బ్ అయిపోతే అశాంతిలోకి వచ్చేస్తాం. అంటే వాసనాక్షయం అయ్యే వరకు మిమ్మల్ని మీరు నమ్మొద్దు. అది ఎప్పటికైనా ప్రమాదం, ఎప్పటికైనా అది అసలు మీకు వచ్చిన అనుభవాన్ని స్థిరంగా ఉండనివ్వదు. కానీ ఒకసారి అనుభవం పొందారు కాబట్టి ఏదో ఇక్కడ పతనం అవుతున్నామని తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ వాసనని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది అలవాట్ల యొక్క వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. వాసనలో ఈ అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాసనలో తలంపు వస్తుంది, తలంపులోంచి అలవాట్లు వస్తాయి. అలవాట్ల యొక్క వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. అసలు అలవాట్లు లేని వాడికి డబ్బు ఖర్చే ఉంది. పూర్వం గూళ్ళో డబ్బులు పెట్టేవారు. గూట్లో పరసలు లేవు, ఎనపెట్టలు లేవు, గోళ్లకు గూట్లు ఉండవు, అందులో డబ్బు పెట్టేవారు. డబ్బు పెడితే అందులో అసలు డబ్బు అలాగ ఉండిపోయింది. గూట్లో పెట్టిన డబ్బు అలాగ ఉండిపోయింది. ఇప్పుడు మన విషయమే తీసుకుందాం. మనకి ఏ రకమైన అలవాట్లు లేవనుకోండి, డబ్బు అసలు కదలదు. అలవాట్లు లేని వాడికి డబ్బు ఖర్చే ఉంది. అలవాట్లు ఉన్నవాడికి డబ్బు కానీ అలవాట్లు లేని వాడికి అసలు డబ్బుతోటి సంబంధం లేదు. వాడికి డబ్బుతోటి సంబంధం లేదు. అలవాట్లు ఉన్నవాడికి నెలకు 100,000 రూపాయలు వచ్చిన ఆదాయం వచ్చినా సరిపోదు. కొంతమందికి నెలకు 100,000 రూపాయలు జీతం వస్తుంది. చివరి వారంలో చిల్లర కొట్టుల్లో అప్పులు చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులు. జీతం ఎంత ఏంటంటే 100,000 రూపాయలు. వాడు చివరి వారంలో అన్నీ అప్పులే. మొదటి వారంలో జీతం వస్తుంది, జీతం రాగానే నీకు ఇచ్చేస్తాను కొట్టుకోడు చెప్తాడు. నీకు జీతం ఎంత అంటే 100,000 రూపాయలు. ఏమవుతుంది ఇదంతానే అలవాట్లను పట్టిపోతుంది. మన తిండికి మినిమం నీడ్స్ ఉంటాయి. తిండికి, ఈ బట్టకి, లేకపోతే నీడకి ఏమవుతుంది? మీరు ఎంత తినేస్తారు? మీరు బట్టలకు ఎంత అవుతుంది? అలవాటు లేకపోతే అసలు డబ్బు ఖర్చు లేదు. అయితే బాగా ఈ డబ్బు వల్ల కూడా ప్రమాదం ఏంటంటే, డబ్బు దానంతటి చెడ్డది కాదు. ఆ ధనం వల్ల మనకి అహంభావాలను పెరగకుండా చూసుకోవాలి. ధనం వల్ల అహంభావాలను, అది నన్ను ఎవరో వచ్చారు, నేను విశాఖపట్నం ఉండగానే ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు వచ్చారు. నన్ను మర్చిపోయారేమంట, మేము మీ స్నేహితులు భద్రరాజు గారు చుట్టాలమ్మే అని చెప్పారు బ్రాహ్మణ్ సార్. ఆవిడ మాట చెప్పారు, మాట్లాడడం. నేను అన్నాను, మీరు చాలా బాగా చదువుకున్నారని ఇంగ్లీష్లో ప్రొఫెసర్ అయిపోయారు. మీరు ఆవిడ ఇంగ్లీష్ పోయిటరీ రాస్తారు. నిన్న వచ్చారు ఆవిడ, నేను మర్చిపోయాను ఆవిడని అన్నీ జ్ఞాపకం చేశారు. ఆవిడ 3 మాటలు చెప్పారు. చదువు ఒకటి, డబ్బు ఒకటి, అధికారం ఒకటి. సర్వసాధారణంగా మనసును పాడు చేయకుండా ఉండదు ఈ మూడను. మనసును పాడు చేసి బయటికి వెళ్తే ఏంటి? ఒకటి చదువు, రెండేంటి డబ్బు, మూడు అధికారం. ఎమ్మెల్యే అని ఎంపీ అని అందరూ మనకు నమస్కారాలు పెడుతున్నారా లేదా, మనల్ని చూసి అందరూ నిలబడుతున్నారా లేదా, అది పవరు. పవరు, ఎడ్యుకేషను, మనీ, ఇవన్నీ మైండ్ పొల్యూట్ చేస్తాయని నాన్నగారు. నేను బాగా చదువుకున్నానని మీరు అంటున్నారు, చదువుకున్న మాట నిజం. ఏమో దీనివల్ల పొల్యూట్ అవుతున్నాము. బయటకు బాగానే ఉన్నాం, లోపల మేము కుళ్ళిపోతున్నామని సంగతి మీకు తెలియదు. బయటకు మీకు నొన్నగానే కనిపిస్తున్నాం, లోపల కుళ్ళిపోతుందో తెలిసి. అయితే డబ్బు ఉండొచ్చు, దాంతో తాదాత్యం ఉండకూడదు. అలాగే నీకు చదువు కూడా ఉండొచ్చు, నష్టం లేదు, ఇవన్నీ మంచియే. డబ్బు కానీ, చదువు కానీ, అధికారం కానీ ఇవన్నీ చెడ్డవి కాదు, మంచియే. నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. నువ్వు సద్వినియోగం చేసుకుంటే అవేమి చెడ్డవి కాదు, మంచియే. నీకు పుణ్యం తెచ్చి పెడతాయి, పుణ్యం తెచ్చి పెడ, పుణ్యలోకాలకు వెళ్ళటానికి సహకరిస్తాయి. నీకు బాహ్యంగా చూస్తే వాటిని సద్వినియోగం చేసుకుంటే నీ శరీరం మరణించిన తర్వాత కూడా నీ కీర్తి శరీరం నిలబడి ఉంటుంది. నీ శరీరం మరణించాక నువ్వు అధికారంలో ఉండగా నువ్వు మంచి పనులు చేస్తే, అలాగే నీ ధనం ఉండగా దాన్ని సద్వినియోగం చేస్తే నీ ఎడ్యుకేషన్ కూడా జాగ్రత్తగా ఉరికే అందరికీ ఉపయోగపడేలా చేస్తే, నీ విద్య ఉందనుకో, నువ్వు 10 మందికి ఆ విద్యతో నీకు విద్యను 10 మందికి వాటాలు ఇవ్వగలిగితే, వాళ్ళతో నువ్వు పంచుకోగలిగితే, అవి నీకు సాకరే, అవి నీకేమి చెడ్డ చేయి, మంచి చేస్తే మంచే కదా, ఉత్తమ లోకాలకు కూడా వెళ్ళటానికి అవి ఉపయోగపడతాయి. అయితే విర్రలు ఎక్కకూడదు. ఈ 3 పొల్యూట్ చేస్తున్న మాట నిజమే. ఆవిడ చెప్పారు, ఆవిడ పేరు ఇందిరా. ఇవన్నీ చెప్పి అయితే నువ్వు వాటిని నీ సద్వినియోగం చేసుకుంటే నీకు పుణ్యం తీసుకొస్తే, దుర్వినియోగం చేసుకుంటే పాపం తీసుకొస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే చెడ్డ లోకాలకు వెళ్ళాలి, సద్వినియోగం చేసుకుంటే పుణ్యలోకాలకు వెళ్తాం. తర్వాత నువ్వు పుణ్యం దాటిని బట్టి నువ్వు పుణ్యం చేస్తే ఆ పుణ్యం తర్వాత నీ జ్ఞానానికి పెట్టుబడికి ఉపయోగపడదు. మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకోండి, ఏదైనా పని చేయాలనుకోండి పెట్టుబడి అవసరం. అలాగే జ్ఞానం సంపాదించడానికి కూడా పుణ్యం కూడా పెట్టుబడి కింద అది ఉపయోగపడుతుంది. అంటే మంచి పనులు చేయటం వల్ల కూడా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మనం మోక్షానికి వెళ్ళాలి, కానీ ఇంకో గేట్ లేదు. ఆ మూడు మంచియే. ఎప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకుంటే, ఆ మూడు చెడ్డయే నువ్వు దుర్వినియోగం చేసుకుంటే. వాటిలో చదువుగా చెడ్డది కాదు, ధనంగా చెడ్డది కాదు, తర్వాత అధికారంగా చెడ్డది కాదు. వాటిని సద్వినియోగం చేసుకుంటే నీ శరీరం చనిపోయినా నీ కీర్తి శరీరం నిలబడి ఉంటుందని అది నేను ఆవిడ నిన్నే చెప్పారు. ఈ మూడు పొడ్డు చేస్తాయంటే నేను బాగా చదువుకున్నాను మీరు చెబుతున్నారు, ఎంతో కొంత పొడ్డుగుట్ అవుతూ ఉంటాం. వంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మచ్చ అంటుకుంటారు కదా, ఎంతో కొంత పొడ్డుగుట. చదువు ఒకటి, అధికారం ఒకటి, ధనం ఒకటి. జాగ్రత్తగా ఉండాలి. అంటే నాకు డబ్బు ఉందా, డబ్బు ఉండొచ్చు మీకు, దాంతో తాదాత్యం కాదు, దాంతో తాదాత్యం పనికిరాదు. డబ్బు ఉండొచ్చు, మీ డబ్బు మీకు ఏం అపకారం చేయదు, కానీ దాంతో తాదాత్వ్యం పొందకూడదు. దీనికి రమణ మహర్షి గారు కథ చెప్పారు. ఐశ్వర్యం అంతా ఈశ్వరుడి దాన్ని, లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడి దాన్ని. మీకు ధనం వచ్చినా, లేదా గౌరవం వచ్చినా, అధికారం వచ్చినా, చదువు వచ్చినా, ఇదంతా భగవంతుడు ప్రసాదించే ఆ నిస్తే వస్తాయి. కానీ మీకు ఇవ్వకపోతే అదో గిఫ్ట్ అంతే. మనకి ఏది వచ్చినా అది అక్కడ భగవంతుడి విభూతి ఉంటుంది. భగవంతుడి యొక్క ఐశ్వర్యం, విభూతి అంటే ఐశ్వర్యం. భగవంతుడి సంకల్పం లేకుండా నీకు ఏది రాదు. అంచేది నీకు భగవంతుడు ఒకసారి మంచి అవకాశాలు ఇస్తాడు. నీకు అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇంకా మంచి జన్మలు ఇస్తాడు. అవకాశాలు కనుక దుర్వినియోగం చేసుకుంటే ఇంకా చెడ్డ మళ్ళీ తర్వాత చెడ్డ జన్మలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అవకాశాలు మీకు భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి ఉత్తమ జన్మలు వస్తాయి. దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ మీకు చెడ్డ జన్మలు వస్తాయి. మరణించిన తర్వాత చీకటి లోకాలకు వెళ్ళాలి, డార్కెస్ట్ నైట్స్కి వెళ్ళాలి. అంటే ఈ మూడు మంచియే, చెడ్డయని కాదు. అట్లా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. ఐశ్వర్యం లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడు. మీరంటూ ఏమీ లేదు. నేనుంటే నాది వస్తుంది, కానీ నేను లేకపోతే నాది రాదు. నేననే తలంపు ఉన్నప్పుడు నాదనే తలంపు వస్తుంది, కానీ నేననే తలంపు లేనప్పుడు నాదనే తలంపు రాదు. ఏదైతే నాది అనుకుంటున్నామో అక్కడ ప్రీతి ఏర్పడుతుంది, ఇష్టం ఏర్పడుతుంది. మనం ఏదైతే నాది అనుకుంటున్నామో అక్కడే మనకి ఇష్టం ఏర్పడుతుంది. అది నాది కాదని తెలిసినప్పుడు నీకు అక్కడ ఇష్టం ఉండదు. మీరు చూసుకోండి మీ అనుభవంలో, నాది అన్న చోట ఇష్టం వస్తుంది. అది నాది కాదని మీరు అనుకుంటే అంటే అక్కడ ఇష్టం రాదు. రమణ మహర్షి గారి కథ ఎంత బాగుంటుందంటే, అంతా ఆయనదే, నీకు ఇచ్చింది ఆయనే. నువ్వు ఎవరికైనా ఇస్తా అంటే స్వీకరించేది కూడా ఆయనే. అక్కడ రూపం నామం ప్రధానం కాదు. స్వీకరించేది ఆయన, ఇచ్చేవాడు ఆయన, స్వీకరించేవాడు ఆయన. యజ్ఞ ఫలితాన్ని నేనే స్వీకరిస్తున్నానని చెప్పాడు. యజ్ఞ ఫలితం నాకే వస్తుందని చెప్పాడు భగవంతుడు. అంటే యజ్ఞ ఫలితం ఏంటి, మీరు చేసే పూజలు ఇవన్నిటి ఫలితాన్ని అందుకునేవాడు ఆయన. మళ్ళీ మీకు సన్మానాలు చేసేవాడు, సత్కారాలు చేసేవాడు, బహుకరించేవాడు కూడా ఆయనే. అరే అది మనకు తెలియటం లేదు. ఆయన మీకు ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన. ఈ నామరూపాలు కాదు, ఉరికే నామరూపాలు అంటే మాయ. ఉరికే మనకు నిజం కింద అలా అనిపిస్తుంది, లోపల ఉన్నవాడు ఈశ్వరుడే. అది ఇక్కడ చెప్పింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నదంతా భగవంతుడిదే, ఐశ్వర్యం కూడా భగవంతుడిదే. అయితే నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు కేటాయిస్తున్నాడు ఇంత ఐశ్వర్యం. ప్రపంచంలో చాలా ఐశ్వర్యం ఉంది, నీ దేహ ప్రారంభాన్ని బట్టి కొంత ఐశ్వర్యం నీ శరీరానికి కేటాయిస్తున్నాడు ప్రారంభాన్ని బట్టి. ఇక రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, ఒక తాతగారు వాళ్ళ మనవడకి 5 రూపాయలు ఇచ్చారట. ఓ తాతగారు వాళ్ళ మనవడకి 5 రూపాయలు ఇచ్చారట. ఆ మనవడు ఏం చేశాడటండే, ఈ 5 రూపాయలు రూపాయి మళ్ళీ తిరిగి తాతగారికి ఇచ్చేసాడట. తాతగారు మనవడికి ఇచ్చింది 5 రూపాయలండి, ఈ 5 రూపాయలు రూపాయి ఎవరికి ఇచ్చేసాడని తిరిగి తాతగారికి ఇచ్చేసాడు. ఆ ఊళ్ళో అందరితోటి వీడు ఏం చెప్పేవాడంటే, మా తాతకి నేను రూపాయి ఇచ్చాను, వాడు మా తాతకి నేను రూపాయి ఇచ్చాను అనేవాడు అంటున్నాను. ఆ రూపాయి ఎవరిదండి, తాతయ్యదేనండి. తాతయ్య తాతయ్యకి ఇచ్చి నేను ఇచ్చాను అనేవాడు అంటున్నాను. మనం చేసి పనులన్నీ అలా ఉన్నాను. తాతయ్య రూపాయి తాతకి ఇచ్చేసాడను, ఇచ్చేసి ఏమని చెప్పాడండి, ఆ తాత మా తాతకి నేను రూపాయి ఇచ్చాను, రూపాయి ప్రదానం చేశానని చెప్పాడు. నా రూపాయి ఎవరిదండి, తాతయ్యదే. మనం చేసే పనులన్నీ ఇలా ఉన్నాయి. తాతయ్య రూపాయి తాతయ్యకి ఇచ్చేసి నేను ఇచ్చానని కూడా వాడు. మనం చేసే దాన ధర్మాలు కూడా ఇలాగ ఉన్నాయి. అది ఎవరిది, సొమ్ము ఎవరిది, ఈశ్వరుడిది. ఈశ్వరుడు మళ్ళీ ఎవరికి ఇస్తున్నాం, ఈశ్వరుడికి ఇచ్చేస్తున్నాం. మనకి ఇచ్చేవాడు ఈశ్వరుడు, తీసుకునేవాడు ఈశ్వరుడు. మనకి ఐశ్వర్యం ఇచ్చేవాడు ఈశ్వరుడే, మళ్ళీ తీసుకున్నాడు ఎవడు, ఆయన ఈశ్వరుడు. యజ్ఞానికి వీటికి నోములకి వ్రతాలకి కనుక భోక్త నేనే నాకు చెప్పాడు. అంటే నేనే నాకే అందుతా, భోక్త అంటే నాకే అందుతాయని చెప్పటం. అయితే నువ్వు ఇప్పుడు నీకు సౌహృదయం కనుక ఉంటే, కర్తృత్వ బుద్ధి లేకపోతే, కర్తలేని కర్మ చేస్తుంటే, భగవంతుడు చెప్పాడు ఈ లోకంలో ఎవడ బుద్ధిమంతుడు అంటే, కర్తలేని కర్మ చేసేవాడు బుద్ధిమంతుడు. అలా మనిషికి దుఃఖం ఎలా వస్తుందంటే, మనకి కర్తృత్వం వల్ల వస్తుంది. కర్తృత్వం లేని వాడికి దుఃఖం లేదు అసలు. కర్తృత్వం లేని వాడికి కర్తృత్వం ఉంటేనే దుఃఖం. కర్తృత్వం లేకుండా నువ్వు పని చేస్తే నీకు దుఃఖ స్పర్శ కూడా రాదు. కర్తృత్వం వల్లే మన ఇది నేను చేశాను అనే తలంపులో నీకు దుఃఖం వస్తుంది. కారణం ఇది నేను చేశాననే తలంపు లేకుండా, భావన లేకుండా చేస్తే, అహంభావన లేని భావన మంచిదే. అహంభావన లేని భావన, అక్కడ అహంభావన లేకుండా భావన వస్తే అది నేనేం పాడు చేయదు, నేనేం పాడు చేయదు. నీకు భావన వస్తుంది, నీకు భావన వస్తుంది. భావన తలంపు లేకుండా పనిచేయం కదా, తలంపు వచ్చాక పనిచేస్తాం. ఆ తలంపు అంటే అహంభావన లేకుండా కనుక నీకు ఆ తలంపు వస్తే ఆ పని చేస్తుంది, నేను బంధించను. ఆ భావన అనక మనకు వచ్చి భావన అనకల అహంభావం ఉందనే చూసుకోవాలి. అది లేకపోతే నేను అది లేకపోతే నువ్వు పాడవు. ఆ దాని వెనకాల దాని బ్యాక్ సైడ్ అహంభావం ఉంటే మటుకి పాడవుతావు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, నా కర్తృత్వం, ఇది చాలా మంచి శ్లోకం. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుహం, నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇదంతా దేవుడు చేశాడు, దేవుడు చేశాడని ప్రతిదానికి మీరు అనుకుంటున్నారు. అంటే దేవుడు చేశాడు, దేవుడు చేశాడు అని అనుకుంటున్నాం మన ప్రతిదానికి. నీకు కర్తృత్వం నేను చేశాననే భావన నీ స్వభావం వల్ల ప్రకృతి వల్ల వస్తాను కానీ నేను కల్పించలేదు. నీకు నేను చేశాననే భావన నీకు ఎలా వస్తానంటే, నేను నీకు కల్పించలేదు, నేను ఆ కర్తృత్వం నేను కల్పించలేదు, నీ స్వభావాన్ని బట్టి ప్రకృతిని బట్టి నీకు అది వస్తుంది. అదే కర్మను కూడా మిమ్మల్ని ఫలానా పని చేయమని చెబుతున్నాడా భగవంతుడు? ఫలానా పని నీ స్వభావాన్ని బట్టి నువ్వు పని చేస్తున్నావు, నాకు సంబంధం ఏంటి? నువ్వు పని ఎలా చేస్తున్నావు? నీ స్వభావాన్ని బట్టి, ఎవడి స్వభావాన్ని బట్టి వాడు పని చేస్తున్నాడు. రకరకాల కర్మలు చేసుకుంటున్నారు. ఎవడు అలవాటును బట్టే స్వభావం ఏర్పడుతుంది. రకరకాల కర్మలు చేసుకుంటున్నారు. ఆ కర్మ నేను చేయమన్నానా? నీ వాసనను బట్టి నువ్వు చేసుకుంటున్నావు, నీ అలవాటును బట్టి నువ్వు చేసుకుంటున్నావు. కానీ నేను నీకేం చేయమని చెప్పడం లేదు, నేనేం కల్పించలేదు నీకు. ఆ పని చేయమని నేనేం కల్పించలేదు. ఈ పని నేను చేశానని పొగరబోతానని కూడా నేను నీకు కల్పించడం లేదు. నేను లోకంలో ఈ కర్తృత్వాలు కానీ కర్మలు కానీ ఏమి కల్పించడం లేదు. ఇదంతా ప్రకృతి చేసుకెళ్ళిపోతుంది. ఇదంతా నీ స్వభావం చేసుకెళ్ళిపోతుంది, ప్రకృతి చేసుకెళ్ళిపోతుంది. కర్మ చేయమని కర్మఫలంతో కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని నువ్వు ఎంజాయ్ చేయమని కూడా నేను చెప్పడం లేదు. ఎంజాయ్ చేస్తే వాసన పడుతుంది, ఎంజాయ్ చేయకపోతే వాసన పడదు. కర్మఫలంతో కర్మఫలాన్ని ఎంజాయ్ చేయమని, కర్మఫలాన్ని భోగించమని నేను చెప్పడం లేదు. అది నీ స్వభావాన్ని బట్టి చేసుకుపోతున్నావు. ఇదంతా నీ స్వభావాన్ని బట్టి జరిగిపోతుంది. ఇందులో నేను నా ఇంటర్ఫీరెన్స్ ఏమి లేదు. అంటే నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ అలవాట్ల యొక్క వేగాన్ని మార్చుకోవాలి. ఇందులో రహస్యం ఉంది. ఎందుకు మార్చుకోవాలి అని, మంచి కర్మలు ఎందుకు చేయాలి, చెడ్డ కర్మలు ఎందుకు చేయకూడదు, మనోనిగ్రహం ఎందుకు, ఇవన్నీ దేనికోసం? ఒకటి మన ఇవన్నీ ఒకటి పెట్టుకోవాలి. భగవంతుని పొందటం కోసం ఈ నియమాలు అవసరం, మనోనిగ్రహం అవసరం, ఇవన్నీ చెబుతున్నారు. దేనికోసం ఇవన్నీ? భగవంతుని పొందటానికి ఈ నియమాలన్నీ అవసరం. అంటే ఈ నియమాలన్నీ ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే, నువ్వు ఈ నియమాలు లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక కట్టుబాటు లేకుండా, ఒక నియమబద్ధమైన జీవితం లేకుండా నువ్వు భగవంతుని పొందలేవు అని చెప్పడం కోసం అన్నీ ఇక్కడ చెబుతున్నారు. అంచేది నీ అహంభావం నేను కల్పించలేదు. తర్వాత నువ్వు చేసే పనితోటి నువ్వు పలానా పని చేయి, నువ్వు ఏ పని చేస్తే దానికి తాలూకు ఫలితం వస్తుంది. ఆ కర్మ చేస్తే ఫలితం వస్తుంది, అది నేనేం కల్పించడం లేదు. తర్వాత పలానా పని చేయమని కూడా నేను నీకేం పురమాయించడం లేదు. ఇదంతా నీ స్వభావాన్ని బట్టి, నీ పూర్వజన్మ వాసనను బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి అని నువ్వు చేసుకుపోతున్నావు. కానీ నువ్వు కల్పించుకున్నాయి, ప్రకృతి కల్పించినాయి, నాకేమి సంబంధం లేదు, నాకు ఏమి సంబంధం లేదు. అది అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇక్కడ ప్రభు అంటే ఈశ్వరుడు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నిన్న రమేష్ అన్నాడు, మాయ రూపాలు నామరూపాలన్నీ మారాయంటు. రమేష్ ఏమన్నాడు అంటున్నా, రూపాలు నామాలు మాయనండి, ఈ నామరూపాలకు ఎక్కువ వైష్ణవులు ప్రాముఖ్యత ఇస్తారని ఏదో సందర్భంలో చెప్పాడు. ఈ నామరూపాలు మాయనండి, ఇదంతా కూడా ఇది భగవంతుడు మాయ ఇది. అంతేకాని నామరూపాలకి మనకేమి సంబంధం లేదు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇవన్నీ కల్పితం అని చెప్పాడు. అది చెప్పేసి ఊరుకున్నాడు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడని, నామరూపాలే కాదు, కర్తృత్వం, ఈ కర్మలు, ఈ సావటాలు, పుట్టుకలు, పుణ్యాలు అనుభవించడం, పాపాలు అనుభవించడం, కర్మఫల సంయోగాలు, ఇవన్నీ మాయ అని చెబుతున్నాడు. అది ఒక నామరూపాలే మాయ కాదు, ఇవన్నీ మాయే. ఏంటి ఇవన్నీ? మన చావటాలు పుట్టడాలు ఇదంతా మాయే. కర్తృత్వం నీ అజ్ఞానం వల్ల, కర్తృత్వం నీ అజ్ఞానం వల్ల నువ్వు కల్పించుకుంటున్నావు. కానీ నేనేం కల్పించడం లేదు, ఇదంతా నీ అజ్ఞానమే. నీ అజ్ఞానమే కల్పిస్తుంది. అంటే ఈ అజ్ఞాన అహంభావన నీ అహంభావన కల్పిస్తుంది, నీ వ్యక్తి భావనే కల్పిస్తుంది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా చిన్న ద్వైదా యథాత్మన సర్వభూత హితే రతా. మన ఇంట్లో దరిద్రం ఉన్నా మనసులో దరిద్రం ఉండకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మన ఇంట్లో దరిద్రం ఉన్నా మనసులో దరిద్రం ఉండకూడదు. మనం వాళ్ళకి ఏం ఇవ్వలేకపోయినా వాళ్ళు క్షేమంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకోవటంలో దారిద్ర్యం పనికిరాదు. మనసులో దారిద్ర్యం ఎందుకు? మనసులో దారిద్ర్యం ఉండకూడదు. సర్వభూత హితే రతా, అందరి జీవులు అందరి క్షేమం కోరటంలో నువ్వు అందరి క్షేమం కోర, లోకం అందరి క్షేమం కోరుతూ ఉండాలి. అది దానికి అది నీకే లాభం. అందరి క్షేమం కోరుతుంటే అందరి యోగక్షేమాలు నువ్వు కోరుకోవాలి, అది నీకే లాభం. అంటే అందరి క్షేమం కోరుకుంటా అంటే అది బ్రహ్మ మోక్షం పొందటానికి నీకు సహకరిస్తుంది. మనస్సులో ఉన్న దారిద్ర్యం నీకు అడ్డు వస్తుంది, కానీ మోక్షం పొందటానికి ఇంట్లో ఉన్న దారిద్ర్యం నీకు అడ్డు రాదు. మనస్సులో ఉన్న దారిద్ర్యమే అడ్డు వస్తుంది. లోపల చాలామందికి మనసులో పవర్టీ ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో ధన ఉన్నా మనసులో దరిద్రంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఉన్నతమైన భావాల కన్నా ఒక ఐడియల్స్ ఏమి ఉండవు. లోపల మైండ్ గ్రోత్ ఉండదు, ఆ మైండ్కి వికాసం ఉండదు, లోపలేమి బ్యూటిఫుల్ మైండ్ ఉండదు. ఈ మధ్యన ఇంగ్లాండ్లో సర్వే చేశారు. ఇంగ్లాండ్లో సర్వే ఏంటంటే ఈ మాట ఎక్కడైనా చెప్తే అంటే రంగుకి స్వార్థానికి సంబంధం ఏంటంటున్నారు. ఇది ఇంగ్లాండ్లో చేసిన సర్వే ఏంటంటే 1,000 మంది అందమైన వాళ్ళు తీసుకున్నారు, 1,000 మంది అందం లేని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ స్వభావాన్ని 1 సంవత్సరం పరిశీలించారు. ఇటువంటి ఇండియాలో చేరు యూరప్లో చేస్తారు. 1,000 మంది అందమైన వాళ్ళు బాగా చూసుకున్నారు, అందమైన వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు స్త్రీలకు వచ్చాం, పురుషులకు వచ్చాం. 1,000 మందిని అందం లేని వాళ్ళని తీసుకున్నారు. 1 సంవత్సరం వాళ్ళు బిహేవియర్ పరిశీలించారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో 1 సంవత్సరం క్లోజ్గా వాళ్ళు ల్యాబొరేటరీలు చేసినట్టు వాళ్ళు పరిశీలన, వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో 1 సంవత్సరం పరిశీలించారు. అందులో వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది నిజమవచ్చు, సత్యం అవచ్చు, అసత్యం అవచ్చు. వాళ్ళు చెప్పింది ఏంటంటే 100కి అందంగా ఉన్నవాళ్ళు 100కి 60 మంది స్వార్థంగా ఉన్నారు, అందంగా లేని వాళ్ళు 100కి 40 మంది స్వార్థంగా ఉన్నారు. వీళ్ళలోనే స్వార్థం ఉంది, వాళ్ళలోనే స్వార్థం ఉంది. పెర్సెంటేజ్ చూస్తే శారీరక అందంగా ఉన్న వాళ్ళే ఎక్కువ స్వార్థం కనిపిస్తానని చెప్పారు. అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. వాళ్ళు యూరప్లో చేసి ఇటువంటివి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ అని తెలిసి వాళ్ళకి డాక్టరేట్ ఇస్తారు, యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తారు, వాళ్ళకి ఏదో డిగ్రీ ఇస్తారు కొడనాళ్ళకి. అంటే 1 సంవత్సరం పరిశీలించి క్లోజ్గానే ఇది చెప్పిన మాట. శారీరకంగా అందమైన వాళ్ళు 160 మంది స్వార్థంగా ఉన్నారు, శారీరకంగా అందం లేని వాళ్ళు స్త్రీలకి వర్తిస్తుంది, పురుషులకి వర్తిస్తుంది, 40 మంది స్వార్థంగా ఉన్నారు అని చెప్పి పెర్సెంటేజ్ చూస్తే అది అందంగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది స్వార్థంగా ఉన్నారని తేల్చాడు. అంచేది ఇక్కడ మనకేం చేయాలి, అందం అంటే లోపల మనస్సు అందంగా ఉండాలి. మనస్సు ఎవరికైతే బ్యూటిఫుల్గా ఉందో, చార్మంగా ఉందో, ఎవరికైతే అగ్లీగా లేదో, ఇక్కడ చెప్పేది ఏది, భగవంతుడు చెప్పేది ఏంటంటే నీకు నీ మనస్సు అందమైంది అయితే, నీ మనస్సు కనుక సంస్కరింపబడింది అయితే, నీ మనస్సు నిగ్రహింపబడిన మనస్సు అయితే, నీ మనసుకి మెచ్యూరిటీ ఉంటే అప్పుడు ఇతరుల క్షేమం నువ్వు కోరుకోవాలి. ఇతరుల క్షేమం కోరటంలో నీకు దారిద్ర్యం ఎందుకు? ఇప్పుడు నీకు ఇంటికాడి పైసలు పని ఉంటే ఎవరికి ఇవ్వకు నువ్వు. ఇతరులు బాగుండాలని కోరటంలో నీకు పావర్ చేయందుకు అసలు? ఇది ఇక్కడ భగవంతుడు చెప్పేది. అందరి క్షేమం కనుక నువ్వు కోరితే, ఇతరులు అందరూ సుఖంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరితే నీ వైబ్రేషన్స్ వాళ్ళకి పనిచేస్తాయి. అంతేకాదు నీ వైబ్రేషన్స్ వాళ్ళు అది వాళ్ళకు ఉపకారం. నీకు ఉపకారం ఏంటంటే నువ్వు ఎవరైతే క్షేమం కోరుతున్నావు వాళ్ళు బాగుపడినా బాగుపడకపోయినా నువ్వు బ్రాహ్మణ స్థితికి బ్రహ్మానుభవం పొందటానికి, నిర్వాణ సుఖం పొందటానికి, మోక్ష సుఖం పొందడానికి నువ్వు ప్రిపేర్ అవుతావు. అంటే ఎలిజిబిలిటీ సంపాదిస్తావు. ఏంటమ్మది నీకు ఎలిజిబిలిటీ వస్తుంది అని చెప్పి మనస్సులో దారిద్ర్యం ఎందుకయ్యా? ఇంట్లో ఉన్న దారిద్ర్యం కంటే మనసులో ఉన్న దారిద్ర్యం వల్ల నీకు ఇబ్బంది పడతాం. మళ్ళీ చీకట్లో కాదు వస్తా నీకు. అదే మనసులో దారిద్ర్యం పనికి రాదు. శీల కల్మషాహ అంటే లోపల నీలో ఫారెన్ మ్యాటర్ ఏదైనా ఉంటే చూసుకోవాలి. మనకు జ్వరం వచ్చినా జబ్బు చేసినా ఫారెన్ మ్యాటర్ ఉంటేనే వస్తుంది. ఏదో వైరస్ ప్రవేశించిందంటారు. వైరస్ అంటే అది ఫారెన్ మ్యాటర్. అది మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే అక్కడ ఏదో ఫారెన్ మ్యాటర్ ప్రారంభమైంది. మనకి ఎక్కడైనా నొప్పి వస్తుంటే అక్కడ ఏదో ఫారెన్ మ్యాటర్ ఎంటర్ అయింది. అంచేది నువ్వు నీ మనసులోని బలహీనతలు అంటే నువ్వు చూసుకో. అని బలహీనతలు అంటే ఏంటంటే మనస్సు ఏ కారణం వల్ల బాహ్యముఖం అవుతుంది. మనం నిజం కానిదాన్ని నిజం అనుకుంటున్నాం, అలా ఎందుకు అనుకుంటున్నాం? నిజం కానిదాన్ని నిజం అనుకుంటున్నాం, అలా ఎందుకు అనుకుంటున్నాం? సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. భగవంతుడు చెప్పాడు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవడం అంటే లేదు, లేనిదానికి ఉండటం అంటే లేదు. మనం ఉన్నదాన్ని లేదనుకుంటున్నాం, లేనిదాన్ని ఉన్నదనుకుంటున్నాం. అసలు ఫిజికల్గానే మనకు అర్థం ఉంటుంది. కొంతమంది చాలా బుద్ధిమంతులు కూడా చెడ్డవాళ్ళు అనుకుంటాం ఒకసారి, చాలా చెడ్డవాళ్ళని కూడా మంచివాళ్ళు అనుకుంటాం. అంటే ఫిజికల్గానే మనకు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు. ఒకసారి మన జడ్జిమెంట్ కూడా రాంగ్ జడ్జిమెంట్. ఒకసారి సౌహృదయం వాళ్ళు దుర్మార్గులు అనుకుంటాం, ఒకసారి మన పొరపాటు అండర్స్టాండింగ్. దుర్మార్గులు మంచివాళ్ళు అనుకోవచ్చు, అది మన అండర్స్టాండింగ్ కావు. మన అండర్స్టాండింగ్ ప్రాపర్గా లేకుండా తర్వాత మన బుద్ధిలో అనేక దోషాలు ఉండటం వల్ల కూడా పొరపాటు జడ్జిమెంట్లకు వస్తాం మనం. ఎస్టీ జడ్జిమెంట్స్ రాంగ్ జడ్జిమెంట్కి మనం వస్తాం. అంచేది ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, క్షీణ కల్మషాహ, నీ హృదయంలో నీ మనసులో కల్మష అక్కడ ఉందో తెలుస్తూ ఉంటుంది మనకు. నీకు ఎవరి మీద తర్వాత నీకు ఎవరి మీద ద్వేషం వస్తుందనుకోండి, అది బలహీనత మీకు. అర్జున, నువ్వు నేను సహచరులు, బంధువులు. ఒక రాత్రి పగల కాకుండా మనం కలిసి తిరిగాం. నీలో నేను గ్రహించింది ఏంటంటే, నీలో ఎక్కడ నీ ఫేస్లో అసూయ కనపడలేదు, నీ ఫేస్లో అసూయ కనపడలేదు. అంటే నువ్వు అనసూయుడు, అసూయ లేని వాడు. ఆ గ్రేట్ క్వాలిటీకి, ఆ గుడ్ క్వాలిటీకి స్వాధీనం అయ్యా నీకు భగవద్గీత చెబుతున్నానని చెప్పాడు. నీలో నా గొప్ప సగుణ ఎవరిని చూసి నువ్వు అసూయ పడలేదు. మనం కలిసి అనేక ప్రయాణాలు చేశాం, కానీ నువ్వు ఎవరిని చూసి అసూయ పడలేదు. నువ్వు అనసూయుడు, అది గొప్ప క్వాలిటీ నీలోను. ఒక్క క్వాలిటీకి స్వాధీనమయ్యి నీకు గీత ఉపదేశిస్తున్నాను. గీత ఉపదేశ గ్రంథం. గీత ఏంటిది? ఉపదేశ గ్రంథం. అది ఇక్కడ క్షీణ కల్మషాక మీలో అది స్కానింగ్, మనసుని స్కానింగ్ చేయాలి. మనసుని స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసి ఏడు మారుమూలలు ఉన్నటువంటి బలహీనతలు అంటే తెలుసుకోవాలి. మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి అబ్జర్వేషన్ వల్ల. పరిశీలన చేస్తే మన బలహీనతలయో మనకు తెలుస్తూ ఉంటాయి. అందులోంచి అది ఏంటో రోగం తెలుస్తున్న తర్వాత రోగ నివారణ కోసం ట్రై చేసుకోవాలి. తర్వాత నీకు ఏ బలహీనత ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో నీ స్నేహం చేస్తే బలహీనత తొందరగా పోతుంది. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో మీరు సహవాసం చేస్తే ఆ బలహీనత తొందరగా నశిస్తుంది. తర్వాత సజ్జన సాంగత్యం అందుకే చెప్పారు. మన హృదయంలో ఒక సత్యం వస్తుంది, దాంతో మనం ఏకంగా ఉండలేకపోతున్నాం అనుకోండి, ఆ సద్వస్తువుతోటి సహవాసంగా ఉండలేకపోతుంది, దాంతో ఏకంగా బయట ఉన్న సత్పురుషులు కూడా స్నేహం చేయొచ్చు. ఆ సత్పురుషులు కూడా దొరకటాలనుకోండి, సద్గ్రంథాలు పారాయణం చేయాలి. అందులో సాయంత్రం నిద్రపోయే ముందు మీకు నచ్చినటువంటి హోలీ స్క్రిప్చర్ ఏదో సాయంత్రం అరగంట గంట మీకు అది ముఖ్యం. మీకు నచ్చినటువంటి హోలీ స్క్రిప్చర్ ఏదో పవిత్రమైన గ్రంథం ఏదో తీసుకుని వరగంటైనా అధ్యయనం చేసుకుంటే దాని ప్రభావం త్రూఅవుట్ నైట్ ఉంటుంది. మనం పడుకునే టైం, నిద్రపోయే టైం చాలా ఇంపార్టెంట్ టైం. అది స్మరణలో కనుక మనం ఏదో సద్గ్రంథం చూసి పడుకుంటే ఆ రాత్రి తెల్లవారు నీకు సాధన జరుగుతుంది. అది చాలా ముఖ్యం. అది గీతలో కూడా చెప్పాడు, మరణించే టైంలో నా స్మరణ ఉంటే నీకు, మరణించే టైంలో నా స్మరణ కనుక నీకుంటే నువ్వు మంచి స్థితిని పొందుతావు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏదో రోజున మరణిస్తాం, ఏదో రోజున మరణిస్తాం. మన అందరికీ పుట్టినరోజులు తెలియకపోయినా చచ్చిపోయే రోజులు తెలుస్తాయి. బర్త్డేలు పూర్వం బర్త్డేలు ఎవరికి తిరిగి వస్తారు, నీకు వయసు ఎంత ఉండి ఉజ్జాయింపు అని చెప్పేసారు పూర్వం ముసలోళ్ళు. వాళ్ళకి బర్త్డేలు చేసుకోవడం, బర్త్డేలు పుస్తకంలో రాసుకునే అలవాటు లేదు. ఇప్పుడు పుణ్యాత్ముడు ఆడు పాప, రెండు చొక్కాలతో 4 సంవత్సరాలు గడిపేసేవారు. వాళ్ళు పుణ్యాత్ముడు, వాళ్ళకి పాపం తెలియదు అమ్మ పాపం. ఏదో అలాగే కష్టపడి అలా పని చేసుకున్నారు, వ్యవసాయం ఏదో వాళ్ళు చేసుకుని పని చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకంటే వాళ్ళకి కపటం తక్కువ. పూర్వం పల్లెటూళ్ళలో ఎవరింటి మీద పొగ కనపడే పొగ పొయ్యింది కదా, ఇప్పుడు ఈ గ్యాస్ పొయ్యిద్దు. పూర్వం పల్లెటూళ్ళలో ఎవరింటి మీద పొగ కనపడకపోతే వాళ్ళ ఇంటికి బియ్యం పంపారు, బియ్యం కోరు. అంటే వాళ్ళకి ఇంటికాడ ఇబ్బంది పడుతున్నారేమని ఏదైనా అడుగుదామంటే అహంకారం అడ్డేస్తుంది. అందరూ అగ్రవర్ణాలకు తొందరగా వచ్చేస్తుంది అహంభావన. అడగలేరు వాళ్ళు, అడగలేరు. అలా ఆకలితో బాధపడతారు కానీ అడగటానికి అహంభావన అడ్డేస్తుంది. అంటే ఎవరింటి మీద అయితే పొగ కనపట్టాలో వాళ్ళ ఇంటికి ఏదో పంపివరటం బీమా కూరగారు. వాళ్ళు సౌహృదానికి కారణం, వాళ్ళు సౌహృదానికి కారణం. వాళ్ళకి కపటం లేదు, కల్మషం లేదు. ఏదో చిన్న సంవత్సరాలు తక్కువ వస్తు ఉన్నా, తక్కువ డబ్బు ఉన్నా వాళ్ళకి రోజులు హ్యాపీగా గడిపాను. ఏంటంటే కుట్రదారు కాన్స్పిరేటర్స్ కాదు వాళ్ళు. ఏంటది కాన్స్పిరేటర్స్ కాదు, ఈ టెక్నాలజీ పెరిగిపోయి, టెక్నాలజీ పెరగడంలో బాడీ కంఫర్ట్ వస్తుంది కానీ మైండ్ కంట్రోల్ రాదు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి, టెక్నాలజీ పెరగడం వల్ల బాడీ కంఫర్ట్ వస్తుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ 2 గంటలు వెళ్ళిపోవచ్చు, అది టెక్నాలజీ. కానీ అంత మాత్రం చేత మనకు శాంతి వస్తుందని, సుఖం వస్తుందని, మనస్సు నిగ్రహం. టెక్నాలజీ మనోనిగ్రహం, మనస్సుకి ఏం సంబంధం, మనోనిగ్రహాన్ని అది ఇవ్వడం. శరీరానికి సుఖం ఇస్తుంది ఏది, టెక్నాలజీ. శరీరానికి సుఖం ఇస్తుంది కానీ మనస్సుకి మట్టుకి నిగ్రహం అవ్వదు. అది చేసే పని అది చేస్తుంది అంతవరకు, అది మనకి రియలైజేషన్ తీసుకురాదు టెక్నాలజీ. అది చేసే పని ఏదో అది చేస్తుంది, దాన్ని చేతగాని పని చేయమంటే ఎలా చేస్తుంది. టెక్నాలజీకి చేతగాని పని చేయమంటే అది మనకు ఎక్కడ చేయగలడు, చేయలేదు. ఏ మనిషి అని అంతే కదా, వాడు చేతగాని పని చేయమంటే వాడు ఎలా చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః ఋషులు. ఎవరు సత్యాన్ని దర్శించాడు, ఋషి అంటే సత్యాన్ని దర్శించిన వాడు, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దర్శించిన వాడినే ఋషి అంటారు. ఋషి అంటారు ఋషులు, క్షీణ కల్మషం లేనివాళ్ళు, కపటం లేనివాళ్ళు, కల్మషం లేనివాళ్ళు. రామకృష్ణ పరమహంస గారిలో విశేషం ఏంటంటే మిగతా విషయాలను అడ్డించండి, కపటం కనపడదు. నేను ఆయనలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ మాటలోనే కపటం లేదు. ఆయన భక్తుడా, జ్ఞాన, యోగే, భగవంతుడు ఐక్యం అయ్యాడా, ఐక్యం అవ్వలేదా, బ్రహ్మం చూడడానికి వన్నస్ వచ్చిందా, వన్నస్ రాలేదా, లేదా ద్వైత బుద్ధిలోనే ఉన్నాడా, అద్వైత అనుభవం పొందాడా లేదా, ఆ విషయాలను వదిలేయండి. ఆ విషయాలని పండితులకు వదిలేయండి. కపటం ఎక్కడా కనపడదు. రాష్ట్రం మాటలో ఏ మాట మాట్లాడినా కపటం కనపడదు. అది విశేషం. ప్రపంచాన్ని ఆకర్షించడానికి అదే మెయిన్ కారణం. అనేది పెద్ద చదువుకోలేదు, పెన్నీ రెస్టేనా, పెన్నీ రెస్ట్ హోమ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇది రెస్టేనా, ఏముందానికి ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, దానికి ఏమీ లేదు అని ఏమీ ఏమీ లేకపోయినా ప్రపంచం అందరి చేత పూజింపబడుతున్నాడు. దానికి కారణం ఒకటి, కపటం అనేది ఎలా ఉందో తెలియదు. పూజారుగడయ్యాడు, పూజారుగడయ్యాడు, ఏమి లేదు స్వామి, ఇది నాదంటూ ఏమి లేదు, దానికి ఇది నాదంటూ ఏమి లేదు. ఇది కాముని కాంచిని జాతని రకరకాలుగా చెప్తారు, అది నిజమే. కానీ మనం గ్రహించవలసింది అంటే మాటలో ఎక్కడ మాటలో కానీ చేతలో కానీ కపటం లేదు. అందుకే ప్రపంచంలోనే ఎక్కువ మంది చేత పూజింపబడుతున్నాడు అని అనిపిస్తుంది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః, ఏడు ఋషయః, ఆయన కూడా ఋషులు. రామకృష్ణుడు కూడా ఋషుల్లో ఒకడు. ఋషులు అంటారు చూడండి, అలాగే ఆధునిక ఋషి. ఋషయః క్షీణ కల్మషాః, క్షీణ కల్మషాః, చిన్న ద్వైదాహ, అంటే సందేహాలు పెట్టుకోవద్దాను. మనకు 180 మార్కులు వచ్చేస్తే ఈశ్వరుడు ఉన్నాడా లేడని కాకుండా ఉన్నాడని స్థిరబుద్ధి ఉంటుంది. మనం విశ్వాసహీనులు అవ్వకూడదు. ఏంటంటే మనం విశ్వాసహీనులు అనవ్వకూడదు. భగవంతుడి పట్ల 100 పాళ్ళు మనకు విశ్వాసం ఉంటే సందేహాలు పోతాయి, సందేహాలు స్థిర బుద్ధి కలుగుతుంది. తర్వాత ఆయన పట్ల శరణాగతి ఆయన పట్ల శరణాగతి వస్తుంది. పూర్ణ శరణాగతి వల్ల కూడా మోక్షం వస్తుంది మనకు. పూర్ణ శరణాగతి వల్ల కూడా మోక్షం వస్తుంది. అంచేత నువ్వు సందేహాలు పెట్టుకోవద్దు. మనకు చెప్తారు కదా, కంటిలో నలుసు, కాళ్ళలో ముళ్ళు ఎటువంటివో సందేహాలు కూడా అటువంటివి. కొంతమంది భగవంతుల పట్ల లివింగ్ ఫెయిత్ ఉండదు, సజీవమైన విశ్వాసం ఉండదు. ఈ రమణ మహర్షి, శంకరాచార్య వారు, ఈ రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే వశిష్ఠుడు భగవంతుడు లేడనుకోండి, వాళ్ళకు కూడా అనుభవంలోకి రాడు. జ్ఞాపకం పెట్టుకోండి. మనకు అందకపోయినా ఎవరో ఒకళ్ళు జీవిస్తున్నారు కదా స్టేట్ని. మనకు అందకపోవచ్చు, మనకే అందకపోవచ్చు, 10 కోట్లు మన దగ్గర లేకపోవచ్చు, కానీ 10 కోట్లు ఉన్నాడు చూస్తున్నాం కదా. 100 కోట్లు మన దగ్గర లేకపోవచ్చు, 100 కోట్లు ఉన్నాడు చూస్తున్నాం కదా. ఆత్మజ్ఞానం మనకు లేకపోవచ్చు, ఉన్నాడు చూస్తున్నాం కదా మనం. అందుచేత వాళ్ళు అసలు వస్తు సద్వస్తు అంటూ లేకపోతే, ఒక సత్య వస్తువు లేకపోతే హృదయంలో అంతర్యామగా వశిష్ఠుడికి అనుభవంలోకి రాదు, రమణుడికి అనుభవంలోకి రాదు, రామకృష్ణుడికి అనుభవంలోకి రాదు. పూర్వం మన ఉపనిషత్తు ఋషులు కూడా అది ఉంది కాబట్టి అనుభవంలోకి వచ్చింది, లేకపోతే అది వాళ్ళకి రాదు. అది ఒకటే మనం కొండకూడదు. అంటే హిందూ ధర్మాన్ని మన ఉపనిషత్తుల్లో వీటిల్లో చెప్పిన సత్యాన్ని కొంతమంది జీవిస్తున్నారు. అంచేది హిందూ మతం జీవన అయింది. ఎక్కడో కృష్ణుడు భగవద్గీత ఎప్పుడు చెప్పాడు, 5000 సంవత్సరాల పూర్వంకి చెప్పాడు. దాన్ని ఎవరు జీవిస్తున్నారు కదా, కొంతమంది కాకపోతేనే కొంతమంది అయితేనే జీవిస్తున్నారు కదా. జీవన్ముక్తి లక్షణాలు చెప్పాడు, లేదా గుణాతీత లక్షణాలు చెప్పాడు. ఇవన్నీ కొంతమంది గుణాతీత స్థితి పొందిన వాళ్ళు, జీవన్ముక్తి స్థితి పొందిన వాళ్ళు, కొంతమంది మనటి వరకు పరమాచార్య ఉన్నాడు. ఎవడు కాంచీపీఠాధిపతి పరమాచార్యులు ఉన్నాడు. పరమాచార్యులు 2 ఉన్నాయి. కొంతమందికి అనుభవం ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉండదు. వాళ్ళకి అనుభవం ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉండదు. తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న తపస్సు ఉండదు. ఎక్స్ప్రెషన్ ఉన్నా తపస్సు. పరమాచార్యులు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తపస్సు ఉంది, విద్య ఉంది. ఇప్పుడు చాలామంది విషయం చెబుతున్నారు వాళ్ళకి, తపస్సు అసలు లేదు, విద్య ఉంది. ఇక్కడ ఇప్పుడు జరిగేది ఏంటంటే తపస్సుతో కలిసినప్పుడే విద్య రాణిస్తుంది. ఇప్పుడు ఈ మోడర్న్ వాళ్ళకు ఉపనిషత్తులు అవి చెప్పేవాళ్ళకి చెబుతున్నారు చెప్పడం, అది డ్రైగా ఉంటాను, ఇంకా తపస్సు లేదన్నమాట. మీరు పరమాచార్య ఎప్పుడైనా మాట్లాడుతుంటే మీ చెవిలో రహస్యాలు చెప్పినట్టు ఉంటుంది. మీ చెవిలో ఎవరైనా రహస్యాలు చెప్తుంటే ఎలా ఉంటుందో, పరమాచార్య అంత స్లోగా స్టడీగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి శాస్త్రాన్ని ప్రమాణంగా చూపిస్తాడు. మీకు ఎంతవరకు అది అర్థమవుతుందో, మీరు ఎంతవరకు బాగుపడుతున్నారో, మాట ప్రభావం మీ మీద ఎంతవరకు చూసుకుంటాడు. కానీ ఆయన గురించి మీరేమనుకుంటున్నారో చప్పట్లు కొడుతున్నారు లేదా ఆయనకు అక్కర్లేదు. ఆయనకి తపస్సు ఉంది, విద్య ఉంది, అనుభవం ఉంది. అనుభవం వలన మన ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఒక జీవన్ముక్తుడయ్యాడు. ఈ మధ్యకాలంలో పరమాచార్య కూడా 100 సంవత్సరాలు జీవించాడు. గొప్ప ఆహార నియమం గలవాడు. ఎవరు పరమాచార్య? హద్దులు లేని ఆహార నియమం. ఆహార నియమంలో ఆయన్నే మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. పరమాచార్యం ఎదురుగుండి అన్నీ ఉన్నాయి కదా, అందుకే లేనిదే ఉంది పరమాచార్యకి. కాళిదాసు ఒక మాట చెప్పాడు, మీ ఇంద్రియాలకు సరిపడే భోగాలు అన్నీ ఉండాలి. మీకు ఎన్ని ఇంద్రియాలు అయితే ఉన్నాయో అన్ని ఇంద్రియాలకు సంబంధించిన భోగాలన్నీ మీ ఎదురుగుండా ఉన్నప్పటికీ మీకు వికారం కలగకుండా ఉంటే అప్పుడు ఇంద్రియ జాత మేరు. మీకు ఇంద్రియాలకు సంబంధించిన భోగాలు అన్నీ ఉండాలి, ఎదురుగుండా ఉండాలి. ఎదురుగుండా అంటే మీ అందుబాటులో ఉండాలి. అప్పుడు కూడా మీకు ఏ ఇంద్రియానికి వికారం కలగకూడదు, అప్పుడు మీరు ఇంద్రియ జాత అని ఎవరు చెప్పారు? అందరి పళ్ళు అందరి ద్రాక్ష పళ్ళు పూలలు అనుకోవడం అది కాదు, ఇది కాళిదాసు చెప్పిన నిర్వచనం. అంటే చిన్న ద్వైదాహ అంటే మీరేం అక్కర్లేదు. ఈశ్వరుడు కూడా ఒకడున్నాడు, దీనికి ఒక కర్త కూడా ఉన్నాడు, మనకి ప్రపంచాన్ని నడిపే కూడా అక్కడ కర్త ఉన్నాడు అనే నమ్మకం విశ్వాసం మీకు స్థిరపడితే మీకు ఆ విశ్వాసం మీకు ఆత్మజ్ఞానం మోక్షం రావడానికి సహాయపడదు. అయితే ఆ విశ్వాసం శుక్రవారం ఒకలాగా శనివారం ఒకలాగా ఉండకూడదు, అది స్థిరంగా ఉండాలి, స్టడీగా ఉండాలి. ఎలా ఉండాలి? స్టడీగా ఉండాలి. అబ్రహం లింకన్ మాట చెప్పాడు, అమెరికన్స్ ఎక్కువ స్పీడ్గా నడుస్తారు, స్పీడ్గా మాట్లాడతారు. అమెరికన్స్కి ఒక అలవాటు ఉంది, మనకంటే స్పీడ్గా మాట్లాడతారు. మాట్లాడేప్పుడు వాళ్ళు చీరలు కట్టుకోరు, ప్యాంట్లు కట్టుకుంటారు. అంటే చీరలు కట్టుకుని స్పీడ్గా నడవకుండా పడిపోతారు. వాళ్ళు లాగులు చొడుక్కుంటారు. ఎవరు అమెరికన్స్? లాగులు చొడుక్కుంటున్నారు కాబట్టి పురుషులు ఎంత స్పీడ్గా నడిస్తారు వాళ్ళు అంత స్పీడ్గా నడిచేస్తారు. మీరు అలా నడవకుండా అందరూ పడిపోతారు. ఇంకేదంటే ప్యాంటు తొడుక్కుంటేనే స్పీడ్గా నడవగలరు. అంటే వాళ్ళు పనికి అలవాటుగా ఉంటాం కాదు, ఆ డ్రెస్కి అలవాటు పడ్డారు. వాళ్ళు స్పీడ్గా మాట్లాడతారు, స్పీడ్గా నడుస్తారు కూడా, మనకంటే ఎక్కువ స్పీడ్గా నడుస్తారు. వాళ్ళు అన్నీ స్మైలింగ్, వాళ్ళకి ఇంటికాడ ఏముందో లేదో మనకు తెలియదు. అందరూ నవ్వు మొక్కలు, మనం ఎవరో తెలియపోయినా అది వాళ్ళు హాయి హాయ్ అంటారు. హాయి హాయ్ హాయి హాయ్ అంటే మన ఊరికే పలకరించడానికి హాయి హాయ్, ఇలా మీరు ఎలా ఉన్నారో మన ఎలా ఊరికే హాయి హాయ్ అంటారు. మన అన్నీ ఏడుపు మొక్కలు, వాళ్ళు అన్నీ స్మైలింగ్ ఫేసెస్. వాళ్ళు ఇంటికాడ ఏముందో ఏ తెలియదు, అందరూ నవ్వుతానే ఉంటారు కదా, కలివిడిగా ఉంటారు. ఏంటంటే కలివి, సో రిచ్, సో జనరస్, సో వైడ్, సో తర్వాత సో గ్రేట్, సో గ్రేట్, దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎంత రిచ్ ఉందో అంత జనరస్గా కూడా ఉంటారు. వాళ్ళకి డబ్బు ఉంది, ఎవరికి? అమెరికన్స్కి పిసినార్లు కాదు, డబ్బు ఉంది కానీ వాళ్ళు పిసినార్లు మటుకు కాదు, స్మైలింగ్ ఫేసెస్, హార్డ్ వర్కింగ్. తర్వాత మన ఇండియాలో ఉన్న చెడ్డ ఏంటంటే, ఇది పెద్ద పని ఇది చిన్న పనిని విభజించుకున్నాం. ఆడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కారు కడుక్కుంటాడు, ఆడు కారు ఆడు కడుక్కుంటాడు. ఇక్కడ మన ఇండియాలో వర్క్ కల్చర్ లేదు. ఇండియాలో ఈ ఈ పని పెద్ద పని, ఈ పని చిన్న పని అనే వాళ్ళు అనుకోరు. అన్ని పనులు సమానం, అన్ని పనులు. మరి ఇల్లు కడుక్కోవడం ఎలాగో, టాయిలెట్ శుభ్రం చేసుకోవడం కూడా అంతే. ఇప్పుడు మరి కృష్ణుడి పద్ధతి వాళ్ళకుంది, మనకు లేదు. మన కృష్ణుడి పద్ధతి వాళ్ళకు ఉంది, వాళ్ళు బాగుపడ్డారో మనకు లేదు. కృష్ణుడు ఎవరింటికి వెళితే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరింటికి వెళితే నెయ్యి వడ్డిస్తాం, లేదా అన్నం వడ్డిస్తాం, వాళ్ళు తినేసి ఆకులు మన వేస్తాం. మరి దానికి ఏర్పాటుగా మనుషులు, మీరు అర్థమవుతుంది. వాళ్ళు తినేసిన ఆకు భోజనాల ఆకులు మనం ఎత్తాం, అన్నం వడ్డిస్తాం. అంటే తక్కువ పని కృష్ణుడు ఎవరింటికైనా పెళ్లికెళ్ళి ఆకులు ఆయనే తీసేసాడు. ఆ బుద్ధి అమెరికాలో ఉంది. ఆ బుద్ధి అమెరికన్స్కి మనకి పని విభజన ఉంది. తర్వాత వాళ్ళకి సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు. వాళ్ళు ఒక ఆఫీసర్ ఉంటాడనుకోండి, తర్వాత ఇక్కడ క్లర్క్ రాసింది వాడికి అర్థం లేదు, వాడికి అర్థం లేదు అనుకోండి ఆఫీసర్కి, ఇక్కడ ఏం చేస్తారంటే ఆ క్లర్క్ని ఆఫీసు ఆ రూమ్లోకి రమ్మంటాడు. ఏంటో ఇది ఎలా రాశాడని అడుగుతాడు. ఎక్కడ అక్కడ, ఇక్కడ కాదు అక్కడ, ఇక్కడ ఇండియాలో అడుగుతాడు అలాగని. ఆఫీసర్ ఉన్న రూమ్లోకి ఆ డ్రాఫ్ట్ రాసిన వాడిని రమ్మని, ఏంటి ఇది ఎలా రాశాడో నాకు అర్థం లేదని అడుగుతాడు. అక్కడ అలా కాదు, వాడు రూమ్లోకి పిలవడు, వాడే క్లర్క్ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటాడు. దట్ ఈజ్ అమెరికా, దిస్ ఈజ్ ఇండియా. ఆఫీసర్ వచ్చి ఈ గుమస్తా పక్కన కూర్చుని, ఏంటి ఇది ఎలా ఎంచుకు రాసావు నువ్వు, దీనికి కారణం ఏంటనే ఆఫీసర్ దగ్గర పిలవడం, వాడు వచ్చి గుమస్తా దగ్గర కూర్చుంటాడు. ఇక్కడ గుమస్తా దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఏదో, వాళ్ళకి ఏదో ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు. ఇంకో రహస్యం మీరు మనసులో ఉంచుకోండి, మీరు నిజంగా సుపీరియర్ సోల్స్ అయితే, మీరు నిజంగా రీఫైన్ సోల్స్ అయితే, మీరు నిజంగా అడ్వాన్స్డ్ సోల్స్ అయితే, మీరు నిజంగా ఎవాల్వ్డ్ సోల్స్ అయితే, మిమ్మల్ని ఎవరైనా పొగిడినా, ఎవరైనా నిందించినా, ఎవరైనా నిందించినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా గౌరవం పరిచినా, లేకపోతే మీరు మీకు ఏదైనా అగౌరవం వచ్చినా ప్రారంభాన్ని బట్టి, పరిస్థితులు అదృష్టం మిమ్మల్ని వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నాం, మీరు ఏమి హర్ట్ అవ్వడం, అప్పుడు మీరు రిఫైన్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానం దాకా, శ్మశానానికి వెళ్ళే వరకు ఒక రకంగా, ఒక జీవితం ఒక రకంగా వెళ్ళదు. చాలా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఇందాక లింకన్ చెబుతూ మధ్యలో తెగిపోయింది. వాడు ఏమన్నాడంటే, నేను స్లోగానే నడుస్తాను, స్పీడ్గా నడవను. అమెరికా అలవాటు నాకు లేదు, స్లోగానే నడుస్తాను, స్పీడ్గా నడుస్తాను, స్పీడ్గా నడవను స్లో, కానీ స్లోగా నడిచిన స్టడీగా నడుస్తాను. తప్పుడు అడుగు లేను, స్పీడ్గా నడవను, స్పీడ్గా నడిచి తప్పుడు అడుగు లేను, స్లోగానే నడుస్తాను. స్లోగా నడిచి నేను స్లో వాకర్నే, కానీ నడిచి నడక స్టడీగా నడిచి స్టడీగా నడుస్తాను. మళ్ళీ వెనక్కి చూసాయాం సారీ అనుకునే పరిస్థితులు తెచ్చుకోను. కానీ స్పీడ్గా నడవను, మళ్ళీ వెనక్కి చూసి వెనక్కి తిరిగి చూసి బెంగపెట్టే పరిస్థితులు నేను తెచ్చుకోను. ఎవరికి సారీ చెప్పవలసిన పని లేకుండా నడుస్తాను, స్లోగానే వెడతాను. ఇల్లంకని చెప్పిన మాట, ఆమె స్లో వాకర్ కానీ స్టడీగా నడుస్తాను, తప్పులు అడుగులను స్టెప్స్ రెడీ అంటే. తర్వాత పాత మిస్ అవను, అంటే నడిచేటప్పుడు స్లోగా నడిచినా డైరెక్షన్ తప్పడం. ఏంటది డైరెక్షన్ తప్పడం, కానీ వెళ్తాను నేను స్లోగా వెళ్తాను. గీతలో కూడా మాట చెప్పాడు, నువ్వు నెమ్మదిగా 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 నీ అలవాట్లోంచి బయటపడటానికి కూడా, నీ మనసును స్వాధీనం చేసుకోవడానికి కూడా కంగారు పడకు. కంగారు పడితే వచ్చేది కాదు, ఇది స్లోగా స్లోగా నెమ్మదిగా 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 నీకున్న రాంగ్ థింకింగ్లోంచి, నీకున్న రాంగ్ హ్యాబిట్స్లోంచి విడుదల పొందడానికి ప్రయత్నించాడు. అది తొందరపడితే వచ్చేది కాదు, తొందరపడితే వచ్చేది కాదు. మా తెలంగాణ అనేవారు తొందరపడితే దొడ్డుకే రాదు, తొందరపడితే మోక్షమే రాస్తుంది అనేవారు. మీరు తొందర పడతా అంటే దొడ్డికే రాదు, తొందర పడతా అంటే మోక్షం ఎలా వస్తుందని అలా అనుకోరు ఆయన. అంటే మీరు కంగారు పట్టణంలో వచ్చింది కాదు, స్లోగా స్టడీగా అది పని చేయాలి. అంటే ఇది మీరు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మీరు పొంగిపోతున్నారనుకోండి, అంటే ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతున్నారనుకోండి, మీరు సుపీరియర్ సోల్ కాదని చెప్పారు శాస్త్రం. అంటే ఇప్పుడు సూర్యుడి వంక చూసి మనం ఉమ్మేస్తాం, సూర్యుడి వంక చూసి కూడా మనం ఇలా ఉమ్మేయచ్చాం. మనం ఉమ్మే ఆయన దగ్గరికి వెళ్ళదాం. ఎవరి దగ్గరికి? పలానా వారు వేశారని కూడా ఆయనకు తెలియదు. మనం ఉమ్మే అంత దూరం ఎక్కడికి వెళ్దాం. అలాగే ఎవరైతే చేసినా, నీకు ఎవరు అపకారం చేసినా, ఉపకారం చేసినా, పోగొడుకులు చేసినా, నీకు జయం వచ్చిన జయాపజయాలు కూడా నీ పూర్వజన్మ కర్మను పట్టేస్తాయి. జయాపజయాలు మన స్వాధీనం లేవు, ఈశ్వరుని స్వాధీనం. ఇప్పుడు ఎలక్షన్లో పోటీలు పెడుతున్నారు, కొంతమంది ఓడిపోతున్నారు, కొంతమంది నెగ్గుతున్నారు. అది వీళ్ళు తెలివితేటలు అని అనుకుంటారు. దాని అది దానికి కూడా పూర్వకర్మ మీద ఆధారపడదు. అంటే రిజల్ట్ ఈశ్వరుడు ఇస్తాడు కదా. జయాపజయాలు నీ చేతిలో ఉన్నాయని నువ్వు అనుకుంటావు, కానీ నీ చేతిలో లేవు, ఈశ్వరుని చేతిలో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? ఈశ్వరుని చేతిలో ఉన్నారు. అయ్యా యథ సంపూర్ణంగా మనస్సును నిగ్రహించుకో, మనస్సును అదుపులో పెట్టుకో. అంతఃకరణ శుద్ధి. అంతఃకరణం ఏంటది? అంతఃకరణం అంటే లోపలున్న పరిమితి. అంతఃకరణం ఆ లోపలున్న పరిమితిని, శరీరాన్ని అంత శుచిగా ఉంచుకుంటున్నావో ఆ లోపలున్న పనిముట్టిని కూడా అంత శుచిగా ఉంచుకో. అక్కడ ఈశ్వరుడు నీ హృదయంలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు. అంతఃకరణం శుద్ధిగా ఉంటాయి. అంతఃకరణం శుద్ధిగా ఉంటాయి. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఈ లోకం మంచిదా చెడ్డదాని? ఈ లోకం మంచిదా చెడ్డదాని? మంచిది కాదు చెడ్డదే కాదు అన్నారు. ఏమన్నారు? లోకం మంచిది కాదు చెడ్డదే కాదు. ఇది ఇప్పుడు మనం స్కానింగ్ చేయించుకుంటాం. వెళ్ళి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీసుకుంటే జబ్బులు ఉన్నాయో లేదో చెప్తారు. మనం అనుకున్న జబ్బు ఉందో లేదో చెప్తారు. ఆ స్కానింగ్ ఎంతవరకు ఉపకారం? అది జబ్బు ఉందో లేదో చెబుతుంది, కానీ అది వైద్యం చేయదు. అదేం మనకు వైద్యం చేయదు. ఆ రోగం ఉందో లేదో చెబుతుంది, లేకపోతే గొడవ లేదు, ఉంటే మనం వైద్యం చేయించుకోవాలి. అలాగే ప్రపంచం కూడా స్కానింగ్ లాంటిది, స్కానింగ్ మెషిన్ లాంటిది. నీ లోపాలు నీకు ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో చెబుతున్నాం. అంటే నీలో లోపాలు ఉన్నా లేదో ప్రపంచాన్ని బట్టి నీకు తెలుస్తూ ఉంటుంది. అయితే లోపాలను ప్రపంచం తీయదు. అదే నువ్వు సాధన చేసి తీసుకోవాలి, అదే ప్రయత్నం. అంటే అది మంచిది కాదు చెడ్డది కాదు, నీ బలహీనతను చూపిస్తుంది స్కానింగ్ మెషిన్ లాగా. ఏంటి నీ అయితే నీ బలహీనతను లోకం చూపిస్తుంది, కానీ లోకం తీయదు. మన మిషన్ చేస్తున్నది మిషన్ తీయదు. అలాగే నీ బలహీనతను నువ్వే తీసుకోవాలి. నువ్వు ప్రయత్నం చేసి సత్పురుష సహవాసం, సజ్జన సాంగత్యం చేసి నువ్వే, లేదా శాస్త్రం ఆధారంగా తీసుకుని నీకున్న బలహీనతలు ఏంటో నువ్వే తొలగించుకోవాలి. కానీ ఆ మిషన్ వచ్చి తొలగించదు, ఇక్కడ ప్రపంచం తొలగించు. అంటే ప్రపంచంలో మనం వచ్చాం, ఈ ప్రపంచంలో మనం బాగుపడటానికి ఒక అవకాశం ఇచ్చాడు. మనం బాగుపడటానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వెంటనే మోక్షం రాకపోయినా మన సాధన బాగా జరిగే పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి శరీరాన్ని ఇస్తాడు మనకు. వెంటనే మనకు లిబరేషన్ రాకపోయినా, అంటే బహుజన్మల కృషి వల్ల కానీ ఇది రాదన్నాడు. వెంటనే మట్టికి మనకి ఉత్త, అంటే ఎక్కడ జన్మిస్తే, ఏ పరిస్థితుల్లో జన్మిస్తే, ఏ కుటుంబంలో జన్మిస్తే మళ్ళీ సాధన బాగా సాగుతుందో ఆ కుటుంబంలో నీకు భర్తిస్తా అన్నాడు. ఇదంతా ఈశ్వరుడి చేతిలో ఉంది. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈశ్వరుడి చేతిలో ఉంది. సర్వభూత ఇతే రహ ఇతే, ఇప్పుడు సర్వభూత ఇతే రథ చిన్న ద్వైదాహ యథాత్మన క్షీణ కల్మషాహ ఋషయ, అంటే ఋషులు వీళ్ళందరికీ ఏది కలుగుతుందన్నాడు? బ్రహ్మ నిర్వాణం కలుగుతుంది అంటాడు. అంటే మోక్షానికి మరొక పేరు. బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటి? మోక్షం. అది మోక్షం. మోక్షానికి మరొక పేరే అది. కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానాం. రామచంద్ర గారు మీరు సార్ మంచి చేశారు తీసుకురండి. ఇలా పెట్టు, ఇంకా వెనక్కి పెట్టు. మీరు సుపీరియర్ సోల్స్ అవునో కాదో మీకు కొండ గుర్తులు పెట్టాను, కొండ గుర్తులు కొన్ని చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు చూసుకోండి. కొన్ని ప్రమాణం చెప్పాం కదా, దీన్ని బట్టి మీరు చూసుకోండి. సుపీరియర్ సోల్స్ అవునో కాదో, కామక్రోధ భగవంతుడు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అర్జునుడు అడిగాడు ప్రశ్న, మనకు ముఖమాటం పడితే చదువు రాదు, చదువుకున్నవాడికి భోజనం చేసేవాడికి సిగ్గు ఉండకూడదని. మనం ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళామనుకోండి, ముఖమాట పడి సిగ్గుపడి వద్దు వద్దు అంటాడు, వడ్డించుకుంటే వెళ్ళిపోతారు. మనం సిగ్గుపడకూడదు. అలాగే చదువుకున్న చోట కూడా సిగ్గుపడితే చదువు రాదు, అడిగి తెలుసుకోమన్నాడు ఇక్కడ భగవంతుడు కూడా. ఇక్కడ సిగ్గుపడేవాడికి చదువు రాదు, వాడి ముఖమాటం విడిచిపెట్టారు. సిగ్గు లేకుండా మా అన్నం తినేటప్పుడు ఏంటి, చదువు నేర్చుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు సిగ్గుపడకూడదన్న. సిగ్గుపడి వాడికి చదువు రాదు అంటే వాడికి ఏదైనా డౌట్స్ ఉంటే అడగడం. అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏ మనిషికి పొరపాట్లు చేయాలని ఉండదు, ఏ మనిషికి తప్పులు చేయాలని ఉండదు. కానీ అందరూ పొరపాట్లు చేస్తున్నారు, అందరూ తప్పులు చేస్తున్నారు. కారణం ఏంటని, ఏ మనిషికి కూడా తప్పు చేయాలని ఉండదు, ఏ మనిషికి కూడా పొరపాటు చేయాలని ఉండదు. కానీ అందరూ తప్పులు చేస్తున్నారు, అందరూ పొరపాట్లు చేస్తున్నారు. కృష్ణ, కారణం ఏంటని, అది మనకు అనుభవం ఉన్నది. అది ఏం చెప్పాడంటే, రెండే కారణాలు ఉన్నాయి, 100 కారణాలు లేవు, కామక్రోధాలని చెప్పాడు. కామక్రోధాలే కారణం. కామక్రోధాలు ఉన్నంత కారణం నువ్వు మంచిగా ఉండాలన్నా ఉండలేవు, తప్పులు చేయకుండా ఉండాలనుకున్నా తప్పులు చేయకుండా ఉండలేవు. అలా తప్పులు చేస్తూ ఉంటావు, పొరపాట్లు చేస్తూనే ఉంటాం. నీకు జ్ఞానాన్ని నిరోధించే పనులు కూడా నువ్వు చేస్తూ ఉంటావు. మానవుడికి పొరపాటు చేయడం ఇష్టం లేకపోయినా పొరపాటు చేయడానికి మిస్టేక్స్ కావాలి అని అర్జునుడి ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు చెప్పాడు. ఇక్కడ కామక్రోధ వియుక్తానాం అంటే అన్ని దుర్గుణాలు వీటి మీద బేస్ అయి ఉన్నాయి. కామం అంటే కేవలం స్త్రీ పురుష సంబంధం అని కాదు, అక్కడ డిజైర్, అది డిజైర్ అన్నమాట. అంటే కోరిక కోపము, కోరిక కోపము. కామక్రోధ వియుక్తానాం అంటే ఈ రెండాటిలోంచి, ఈ దురాచారాల్లోంచి దుర్గుణాల్లోంచి నిన్ను బంధించే, నిన్ను శరీరానికి బంధించే గుణాలతోటి దేహాత్మ బుద్ధిని బలపరిచే కామక్రోధాలతోటి నువ్వు వాటిల్లోంచి ఎప్పుడైతే విడుదల పొందుతున్నావో, కామక్రోధాల్లోంచి ఎప్పుడైతే నేను విడుదల పొందుతున్నావో, కోరిక కోపంలోంచి విడుదల పొందుతున్నావో. ఒకసారి పరమాచార్య నేను ఒకసారి గుంటూరులో చూశాను. గుంటూరులో చూస్తే మంచివాళ్ళు మంచివాళ్ళు చూస్తారు, మంచివాళ్ళకి మంచే కనిపిస్తుంది, చెడ్డవాళ్ళకి చెడ్డ కనిపిస్తుంది. యాత్ర మనుషులు మంచి ఉన్నా చెడ్డవాళ్ళు ఆ మంచిని చూడలేరు. మనం మనిషిలో మంచి ఉండొచ్చు, చెడ్డ వచ్చు, మంచిని స్వీకరించి చెడ్డ వదిలేస్తూ ఉండాలి. అది నేర్చుకోవాలి జీవితంలో ముఖ్యంగా. పరమాచార్యుడు మాట్లాడుతుంటే ఒకడు ఏమన్నా అంటే, దూరవాసుడికి దూరవాసుడు మహర్షి అంటున్నారన్నాడు, కోపం ఎక్కడ అన్నాడు. దూరవాసుడిని మహర్షి అంటున్నారండి అని కోపం ఎక్కడన్నా అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు పరమాచార్యుడు అని కోపం ఎక్కువ నువ్వు అంటున్నావు. ఆయనకి ఎక్కడ కోరిక లేదు, కామం లేదు, అది చెప్పడం మానసి ఇచ్చి చెబుతున్నావు ఏంటన్నాడు. దూరవాసుల గురించి నువ్వు చెబుతున్నావు, ఆయన కోపం ఎక్కువ అంటున్నావు. ఆయన డిజైల్ ఎస్టేట్ పొందాడు, ఆయనకి ఆయన కామరహితుడు, కోపరహితుడు, కోరిక రహితుడు, ఎక్కడ డిజైర్ అనేది ఆయనలో కనపడదు. నువ్వు ఆయనలో కోపం ఉందని చెబుతున్నావు, కామం లేదని చెప్పడం లేదు. ఏంటి ఇది ఒకటే చెప్పి అది వదిలేస్తున్నావేంటన్నాడు. అంటే మన బుద్ధి అటువంటి, మన బుద్ధి శుభ్రంగా పాడైపోయి ఉంది. అంటే చెడ్డ స్వీకరిస్తే చెడ్డ తీసుకుంటాం, మంచి వదిలేస్తూ ఉంటాం. చెడ్డ మనం ఏం, మనం బాగుపడాలంటే వాళ్ళని మంచి తీసుకోవాలి, చెడ్డ వదిలేయాలి. నువ్వు ఆడి కోపం ఎక్కువ అంటున్నావు, ఆడి కామం లేదు కదా, కామం అది చెప్పి ఇది చెప్పినప్పుడు అది ఎందుకు చెప్పావన్నాడు. అంటే పాడైపోయిన బుద్ధి అలాగే పనిచేస్తున్నాను. కామక్రోధ వియుక్తానాం అంటే వాటిలోంచి విడుదల పొందాలి. అంటే శరీరం మరణించే లోపల ఈ కామక్రోధాల నుంచి విడుదల పొందాలి. అవన్నీ ఉద్రేకాలు. కోపం వచ్చింది అనుకోండి మీకు, అది ఒక ఉద్రేకం. లేదా కోరిక వచ్చింది అనుకోండి, అదేంటది, అదొక ఉద్రేకం. అవన్నీ ఎమోషన్స్. అవి ఏంటది, డివోషన్ కాదు. ఏది కామము క్రోధము కూడా ఎమోషన్సే. అనేకు అవి వచ్చినప్పుడు ఉద్రేకపడుతుంది శరీరం, మనసు కూడా ఉద్రేకపడతారు. కామక్రోధ వాటి నుంచి ఎవడైతే విడుదల పొందుతున్నాడో, ఏ ఏ ఎత్తులైతే, ఏ సాధకులైతే ఏ నిగ్రహవంతులైతే ఎవడైతే వాళ్ళని కామక్రోధాల నుంచి విడుదల పొందుతున్నారు, ఎవరికైతే కామక్రోధాల నుంచి బయటపడి ఆత్మజ్ఞానం ఎవరైతే సంపాదించారో, అంటే సత్యజ్ఞానం ఎవరైతే సంపాదించారో, అంటే ప్రహ్లాదు ఏం చెప్పాడంటే భాగవతంలో చదువు వలన చావు లేని విద్యను చదువు వలన చావు లేని చదువు చదవలం. ఏం చదవమంటున్నాడు ప్రహ్లాదు, నువ్వు చదువుకో, ఏది నిజమైన చదువు? చావు లేని చదువు చదవాలి. చావు లేని చదువు అంటే ఏంటి? నీ శరీరం చనిపోతాను. నీకు చావనం సత్పదార్థం ఒకటి ఉంది. శరీరం చనిపోకముందు చావుని సత్పదార్థంతో ఏకత్వం పొందితే నాకు చావు లేదనే సంగతి నీకు తెలుస్తాను. శరీరం చనిపోతాను కానీ నాకు చావు లేదని నీకు అనుభవంలోకి వస్తుంది. చదువు చావు లేని చదువు చదువు అంటే నేను చనిపోతున్నప్పటికీ నేను ఉంటాను అని అనుభవం వచ్చే చదువు 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 చావు లేని చదువు చదువు వల్ల అంటే దేహం చనిపోయినా నేను ఉంటానని అనుభవంలోకి రావాలి. దాన్ని ఇంగ్లీష్లో ఇమ్మోర్టల్ స్టేట్ అంటారు. ఏంటది ఇమ్మోర్టల్ స్టేట్ అంటారు దాన్ని. అది పొందే శరీరానికి డెత్ రాకముందే బాడీ ఈజ్ మార్టల్. ఈ శరీరానికి డెత్ రాకముందే డెత్లెస్ స్పిరిట్ను అందుకోవాలి. అది చావు లేని చదువు. ప్రహ్లాదు చెప్పింది అది. అంటే కామక్రోధంలోంచి విడుదల పొంది ఆత్మశాంతిని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ అనుభవాన్ని, ఆత్మ యొక్క వైభవాన్ని అవి ఎవడైతే అనుభవంలో తెచ్చుకుంటున్నాడో వాడికి శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం. లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం. వాడికి దురదృష్టం అదృష్టం వెంటాడుతుంటే ఆనందం, దురదృష్టం వెంటాడుతుంటే ఆనందం. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి. ఎవడికి బ్రహ్మ నిర్వాణం, ఎవడికంటే బ్రహ్మ నిర్వాణం పొందినవాడికి అంటే శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం. అంటే శరీరం పోతా అంటే ఏదో పోతాదో మనకు అనిపించదు. ఏం చేయండి, శరీరం నాది కాదని వాడికి తెలుస్తుంది. మీరు నాది అన్న చోట మీకు ప్రీతి వస్తుంది. నాది కాదని తెలిసినప్పుడు మీకు ప్రీతి కాదు. నేను మీకు అది ప్రీతి రాదు. మీరు ఆలోచించి చూసుకోండి, మీరు ఇంటికాడ కూడా చూసుకోండి. ఇది నాది అనుకుంటారనుకోండి, వెంటనే దాని మీద ఇష్టం వచ్చేస్తుంది. అది మీరు నాది కాదని తెలిసినప్పుడు దాని మీద మీకు ఇష్టం రాదు. మీ అనుభవంలో కూడా చూసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆ వస్తువు మీద మీకు ప్రీతి ఎప్పుడు కలుగుతుందంటే అది నాది అన్నమాట. అది నాది అనటం వల్ల ఇక్కడ అభితో బ్రహ్మ నిర్వాణం. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోయింది అనుకోండి, అంటే శరీరం సాగొచ్చింది అనుకోండి, ఈ ఆనందం అప్పుడు కంటిన్యూ అయిపోతుంది. ఇందాక ఒక మాట చెప్పడానికి మిస్ చేయను, అంటే జ్ఞాపకం రాలేదు. అదేంటంటే ప్రతి శరీరం ఏదో రోజున మరణిస్తుంది. అందులో సందేహం ఏం లేదు. ప్రతి శరీరం పుట్టినరోజు బర్త్డే ఎప్పుడు వచ్చిందో, డెత్డే కూడా మనం బర్త్డే తెలుస్తామని డెత్డే ఇంకా తెలియటం లేదు. ప్రతి శరీరానికి కూడా శరీరం ఎప్పుడైతే పుట్టిందో శరీరం అప్పుడు చనిపోతుంది. ఇక్కడ మీరు ఇది రహస్యం గుర్తుపెట్టుకోండి. మీ శరీరం మరణించే రోజునే మీరు నూటికి నిలుపాళ్ళు ఆనందంగా ఉండగలిగితే, శాంతిగా ఉండగలిగితే ఏది ఇప్పుడు ఈ శరీరం చనిపోయే రోజున మీరు 99 పాళ్ళు కాదు, 100 పాళ్ళు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండగలిగితే, అంటే డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్గా మీకు హ్యాపీనెస్ ఉంటే అదేమవుతుందంటే మీకు తిరిగి పునర్జన్మ రాదు, ఎందుకు లేదంటే అవసరం లేదు. మీరు బయట విషయాల మీద మీ ఆనందానికి ఏమి ఆధారపడరు, మీ శరీరం మీద కూడా మీరు ఆధారపడరు. మీరు మీ స్వతంత్రంగా అస్వతంత్రంగా కాదు, ఇతర విషయాల మీద ఇతర మనుషుల మీద డిపెండ్ అయ్యి ఆనందం రావటం కాదు. మీరు స్వతంత్రంగా కనుక ఆనందం మీకు సప్లై అవుతాండి హృదయంలోంచి. సముద్రానికి పొంగొచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా మీ హృదయం నుంచి కనుక శాంతి సప్లై అవుతాంటే మీ సహస్రాలకు చనిపోయే రోజున డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ కాదు, మీకు ఇంకా శరీరం రాదు. ఆ స్థితి ఉందో లేదో చూసుకోండి. బయట కారణాల వల్ల మీకు ఆనందం వస్తుంటే బయట కారణాల వల్ల, బయట కారణాల వల్ల మీకు సుఖం వస్తుంటే బయట కారణాల వల్ల శాంతి వస్తుందంటే అది కాదు, అది నిలబడదు. అది నిలబడదు, స్వతంత్రంగా రావాలి. స్వతంత్రమైన సుఖము, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం. మీ శరీరం పోయినా మీరు అంటే మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తుంటే, శరీరం పోతుంటే ఏదో పోతుంది, లోకం కనిపించకపోతే ఏదో నష్టపోతున్నాను అటువంటి భావన రావు నూటికి నూటి పాళ్ళు. ఇండిపెండెంట్ హ్యాపీనెస్, స్వతంత్రంగా ఉండాలి హ్యాపీనెస్. వస్తువుల మీద ఆధారపడకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు, సంఘటనల మీద ఆధారపడకూడదు. మీరు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి కనుక మీరు పొందగలిగితే మీకు అది పునర్జన్మ లేదు, తిరిగి మీరు శవాలను మోయక్కర్లేదు. ఇది కొండ గుర్తు. ఆ స్థితి ఇప్పుడు ఉంటే మంచిదే, కానీ శరీరం చనిపోయే రోజులైనా ఆ స్థితి పొందాలి. అది ఇక్కడ చెప్పేది అభితో. అప్పుడు అంతటా అప్పుడు దేవుడు భగవంతుడు వచ్చి మీరు వైకుంఠానికి రమ్మన్నా మీరు వెళ్ళాలని అనిపించదు, అవసరం లేదు. వైకుంఠంలో ఏ సుఖాన్ని పొందుతున్నారో కైలాసాన్ని ఏ సుఖం పొందుతున్నారో ఇక్కడే అది పొందుతారు. కానీ ఏ సుఖాన్ని పొందిన తర్వాత దీనికి మించిన సుఖం లేదని మీ అనుభవంలోకి వస్తుందో వాళ్ళకి కమింగ్ ఆగిపోతుంది, గోయింగ్ ఆగిపోతుంది. వాళ్ళకి గోయింగ్ ఆగిపోతుంది, కమింగ్ ఆగిపోతుంది. ఇంకా ఆ లోకానికి ఈ లోకానికి తిరగక్కర్లేదు, ప్రయాణాలు చెయ్యక్కర్లేదు. ప్రయాణాలు అంటే నూటికి నూరు పాళ్ళు దేహంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, నామరూపాలతో సంబంధం లేకుండా, అదృష్టాలు దురదృష్టాలతో సంబంధం లేకుండా, కర్మ ఫలితాలతో సంబంధం లేకుండా ఎవడైతే శాంతిలో కూరుకుపోయాడో వాడికి ఆ లోకానికి ఈ లోకానికి ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. మరణానంతరం లోకాలు ఉన్నాయని గౌతమ బుద్ధుడిని ఒకరు అడిగారు. ఇతర లోకాలు ఉన్నాయన్నారు, అంటే కుందేటి కుమ్మని చెప్పలేదు ఆయన, ఉన్నాయన్నారు. మరణానంతరం లోకాలు ఉన్నాయి అయితే ఒక మాట చెప్పారు ఇక్కడ చిన్న సర్వణం, ఉన్నాయని అంగీకరించి ఊరుకోలేదు. శరీరం మరణించాక ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడు, శరీరం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడు, ఆ జీవుడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంత నిజం. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు కానీ పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం నీ హృదయంలోనే ఉంది, వ్యవహారిక సత్యాలు అంటే ఆ లోకాలకు వెళతావు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటావు. ఎప్పుడైతే గోయింగ్ ఉందో అక్కడ కమింగ్ ఉంటుంది, ఎప్పుడైతే కమింగ్ ఉందో అప్పుడు గోయింగ్ ఉంటుంది. అవన్నీ ఇతర లోకాలంటే అందులో ఉన్న భోగాలంటే అన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుడు ఎంత నిజమో లోకాలు అంతే నిజమని చెప్పాడు, కానీ లోకాలు నిజమని చెప్పడం. జీవుడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం, అంతేకాని ఇండిపెండెంట్గా నిజమని చెప్పలేదు. అది ఇక్కడున్న సత్పదార్థం నీ హృదయంలో ఉంది. అంటే రమణ మహర్షి గారు అన్నవారు, నీ హృదయంలో బంగారాన్ని వదిలేసుకుని రోడ్డు మీద ఉన్న గాజు పెంకుల కోసం తిరుగుతున్నావు. నీ హృదయంలో బంగారం వదిలేసి రోడ్డు మీద ఉన్న గాజు పెంకులు వెతుక్కోవడానికి నువ్వు తిరుగుతున్నావు. కామక్రోధ వ్యూక్తానాం యచీనాం ఎంత చేత స్వామి అన్ని విధములా ప్రయాణము చేసి అన్ని విధములా ప్రయత్నం చేసి మనసును స్వాధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలు ఉపయోగించుకున్నాం. అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మన. కొంతమంది ఇంటికాడ పరిస్థితితో కలవరం. రావణాసుడి భార్య రావణాసుడి గుణాలు ఎప్పుడు గురికి అలా నటించింది, కానీ రావణాసుడి గుణాలు ఎప్పుడు తెచ్చుకోలేదు. ఒక ఇంట్లో వెళ్ళే ఏదో వాళ్ళ ప్రారంభం వాళ్ళది మన ప్రారంభం అన్న కలవరాడు కలవరం. అలాగని విరోధం పెట్టుకోరు. ఏదో వాళ్ళ ప్రారంభం వాళ్ళది మన ప్రారంభం. అలాగే వాలి భార్య ఉంది తార. తార కూడా జ్ఞానం సంపాదించిన వాడు. వాళ్ళకి మంచి చెప్పి వదిలేసింది. వాళ్ళకి మంచి చెప్పేది కానీ చెప్పి వదిలేసింది. అంటే వాడు ఒంటి మీద తప్పదని మనం మంచి చెప్పాలి డ్యూటీ. కానీ మనం మంచి చెప్పాలి వాళ్ళు వినా వినకపోయినా మన డ్యూటీ మనం చెయ్యాలి. తర్వాత వాళ్ళు ప్రారంభం బలీయంగా ఉన్నప్పుడు మనం ఏం చేసేది ఏమి లేదు. అలాగా వాళ్ళు రావణాసుడి భార్య మండోదరి కూడా ఆవిడ కూడా గొప్ప స్థితి ఆధ్యాత్మిక స్పిరిచువల్ స్టేటస్ పొందిన ఆవిడ. ఈవిడెవరు తార భార్య వాళ్ళు కూడా వాళ్ళు స్పిరిచువల్ స్టేటస్ పొందిన వాళ్ళు. అయితే వాళ్ళు తెర మీద కనపడటం లేదు. మీకు రామాయణంలో సుమిత్ర ఉంది లక్ష్మణుడి తల్లి. మీకు అంచేపు కౌశల్య ఆ తర్వాత ఎవరో ఇంకో కైకే వాళ్ళు కనిపిస్తారు కానీ సుమిత్ర మీకు కనపడదు. సుమిత్రకున్న స్టేటస్ వీళ్ళిద్దరికి లేదు. ఎవరు కౌశల్యకి లేదు కైకేయికి లేదు. స్పిరిచువల్ స్టేటస్ ఆ స్పిరిచువల్ రియలైజేషన్ అది డెత్ స్పిరిట్ వాళ్ళకున్న అనుభవం వీళ్ళకి లేదు ఎవరికి. కానీ మీకు తెర మీద ఎక్కువ కనపడదు. మీకు ఎలా చూడండి వాళ్ళు ట్రూత్ ఎవరైతే రియలైజ్ చేశారో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, టామ్ టామ్ అక్కర్లేదు. ఇప్పుడు ట్రూత్ని రియలైజ్ చేసిన వాడికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, టామ్ టామ్ అక్కర్లేదు. అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏం చేత అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే శాంతిగా ఉండగలరు. బయట వాళ్ళు ఎవడో బయట అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు వీటి వల్ల వాళ్ళకి శాంతి అక్కర్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు అంతా వాళ్ళు శాంతిగా ఉండగలరు. మీరు పొగిడితే పొంగిపోరు వాళ్ళు. ఏం చేద్దంటే మీ పొగడతలు ఏమి లేదని వాళ్ళకి తెలుస్తూ ఉంటుందా. ఇలా పొగడతలో పొంగిపోయి విమర్శ వల్ల కుంగిపోవడం వాళ్ళు అన్నింటికి ఎబవ్గా ఉంటారు. అసలు అందరూ ఈ మాటలు అన్నీ అంద వాళ్ళకి అంచేత వాళ్ళకి ఎవరు మా బ్రాహ్మీ స్థితి పొందిన వాళ్ళకి ఏమి అందవసరం ఏమి కూడా. మన అనుకునే మాటలు కూడా ఏమి అందవు. ఏదో మన అవసరం లేని మాటలు మాట్లాడినా చంటి పిల్లలు మాట్లాడినట్టు మా చంటి పిల్లల మాటలు మనం వింటాం కానీ దాన్ని ప్రమాణం కింద తీసుకోం. అలాగే మన మాటలు విన్నా వాళ్ళు పట్టించుకోరు. వింటారు వింటాం కానీ వాళ్ళు పట్టించుకోరు. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతే. ఎవడికి శాంతి కలుగుతుంది, ఎవడికి శాంతి కలుగుతుంది. భగవంతుడు సర్వలోక మహేశ్వరం అన్ని లోకాలకి, ఈ లోకానికి కాదు అన్ని లోకాలకి ఆయనే ఈశ్వరుడు. అది మనకు అవగాహనలోకి రావాలి. ఇప్పుడు పుస్తకంలో చదువుతున్నాం అన్ని లోకాలకి ప్రభు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అనుభవంలోకి రావాలి. అంటే మన జీవితాలు కూడా తెగిపోయిన గాలిపటాలు లేవు. మన జీవితాలు కూడా తెగిపోయిన గాలిపటాలు లేవు. మన ప్రారంభాన్ని బట్టి భగవంతుడు ఈ దేహాన్ని ఎప్పుడు ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతాడు. ఒక విచిత్రమైన సంఘటన అని చెప్తాను. చిత్తూరు జిల్లా కోర్టులో ప్లేడర్ గారు ఉండేవారు. శారీరక సంబంధించినంత వరకు ఎవ్రీథింగ్ ఇది ప్రీడెటర్మైన్డ్ అన్నాడు. ఎవరు భగవాన్ శారీరక సంబంధం అది ఆ శరీరం ఎప్పుడు చచ్చిపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏ రోజున ఎక్కడ ఉండాలి. అంటే వాడు 90 సంవత్సరాలు బతుకుతాడనుకోండి, 90 సంవత్సరాలు వాడు ఏ వృత్తి చేయాలి, వాడు వ్యవసాయం చేయాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, వాడు ప్రొఫెషన్, వాడి వివాహం, ఇవన్నీ కూడా ఈశ్వరుని ఈ శరీరం వచ్చినప్పుడు ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. అంటే మన సినిమాలు అక్కడ తీసేశారు తల్లి గర్భంలో, బయటకు వచ్చి ఊరికి ఆడుతున్నాం అంతే. సినిమాలు ఎక్కడ తీస్తారు? మెడ్రాసులో తీస్తారు. విశాఖపట్నం ఆడుతున్నాం, ఇంకా మార్చడం కుదరదు. మన సినిమాలు తీసేసి ఇక్కడ పంపారు, మనం యాక్ట్ చేసి చచ్చిపోవటం. సినిమాలు మన జీవితాలన్నీ తీయబడ్డ సినిమాలు, ఈ శరీరానికి సంబంధించిన సినిమాలన్నీ తీసేసి ఇక్కడ పంపారు. అంటే ప్రతి విషయం కూడా ఆ ప్రారంభాన్ని బట్టి శరీరం ఆడుతూ ఉంటుంది మనం. మరి ప్రారంభాన్ని బట్టి శరీరం ఆడేటప్పుడు సాధన ఎందుకని భగవాన్ అడిగారు. నీకు సాధన ఎందుకంటే శరీరం నువ్వు కాదని, శరీరం నువ్వు కాదని నీకు తెలుస్తుంది. ఏదైతే ప్రారంభం అనిపిస్తుందో అది నువ్వు కాదన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు దాని ప్రారంభం ఎలా ఉన్నావు అంటే నీకు పెయిన్ కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రారంభాన్ని బట్టి దేహం యాక్ట్ చేసేస్తుంది, యాక్ట్ చేసి చచ్చిపోతుంది. కానీ సాధన ఎందుకంటే ఆ ప్రారంభం అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఏది ప్రారంభం అనిపిస్తాను, దేహం అనిపిస్తాను. ఆ దేహం సాధన వల్ల ఆ దేహంతో ప్రారంభం నీకు ఇడిపోతుంది. అప్పుడు నేను అనిపిస్తున్నాను, ప్రారంభం నీకు ఏముండదు. మీరు ఫాలో అవుతున్నారు? ఇది దేహం ప్రారంభం అనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడ పుట్టాలి, ఎక్కడ చనిపోవాలి, ఏది అనిపించాలి, అది పాదపద ప్రకారం నడిచిపోతుంది. సాధన వల్ల నీకు లాభం ఏంటంటే దాంతో నీకు జాతాత్మ ఐడెంటిఫికేషన్ పోతుంది. నీకు సంతోషం వచ్చినప్పుడు ఏదో వచ్చింది అనిపించదు, దుఃఖం వచ్చినప్పుడు ఏదో పోయింది అనిపించదు. సాధన వల్ల లాభం ఇది, సాధన వల్ల లాభం వద్ద అదేం అంటదు నీకు. ఏది దేహం ప్రారంభం ఏమీ అంటదు. దేహంతో తాదాప్యం పోతుంది నీకు. దేహంతో తాదాప్యం పోయినప్పుడు ప్రారంభం ఏం చేస్తుంది? నేను ప్రారంభం అది అనిపించడం అనిపించి అనిపోతున్నాం. చావు, పుట్టుక, పెళ్ళి ఏ ప్రారంభాన్ని బట్టి నిర్ణయం పోతే ప్రతి చిన్న సంఘటన అన్నారు. నేను ఇక్కడ కూర్చున్నాం, మాకు పద్మ ఏం చెప్పిందంటే ఇక్కడ మీటింగ్ పెడదామా అన్నాను. ఆయన అడగమాట, సరే మీటింగ్లు ఎందుకు అన్న అవసరం లేదన్నాను. అసలు పూర్వం యేసుక్రీస్తు కానీ బుద్ధుడు కానీ మీటింగ్లు ఎక్కడ పెట్టలేదు, పుస్తకాలు రాలేదు. బుద్ధుడు యేసుక్రీస్తునే మీటింగ్లు పెట్టలేదు, పుస్తకాలు రాలేదు. అంటే సత్యాన్వేషకులు ఎవడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చెప్పేవారు, ఆకలి లేని వాడికి అన్నం పెట్టకండి అని. ఆకలి లేని వాడికి అన్నం పెట్టకండి, ఆకలైన వాడికి అన్నం పెట్టండి. జ్ఞానం కావాలనుకున్న వాడికి జ్ఞానం చెప్పాలి, కానీ మార్కెట్ కానీ చేసేయకండి. జ్ఞానం కావాలన్న వాడికి జ్ఞానం చెప్పనంటే బుద్ధిని ఎవరైనా ఏదో అడిగితే నేను పలానా చెట్టు కింద కూర్చుంటాను రండి అనేవాడు. ఇలా సమూహం ఎప్పుడు చెప్పలేదు. ఆ ట్రూత్ సేకరిస్కే ట్రూత్ చెప్పేవాళ్ళు, ట్రూత్ సేకరిస్ మటుకే ఆ ట్రూత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కానీ ఇలా సమూహంగా చెప్పి ఈ మధ్యనే ప్రారంభమైంది ఈ డార్క్ ఏజ్లో కలియుగంలోనే ఈ మీటింగ్లు అని అవన్నీ పుస్తకాలు రాయటాలు ఇవన్నీ ఇప్పుడు ప్రారంభమైన. పద్మ ఇక్కడ అడిగినప్పుడు మీటింగ్ పెడితే మీటింగ్లు అయ్యేమి వద్దులే అమ్మని చెప్పాను. తర్వాత నేను ఆలోచించాను, మరి ఆ రోజున 10 మంది వస్తారు కదా పౌర్ణమి రోజున చూడటానికి, మీ ఇల్లు పట్టదు కదా, పోనీ మీ ఇంటికాడ కూర్చుంది పక్క హాల్లోనే కూర్చుందాం, ఇదే మీటింగ్. మీ ఇంటికాడ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, మీ ఇంటికాడ కూర్చుని మాట్లాడిన మాట్లాడి మీటింగ్కి వెళదాం చేత హాల్ హాల్ సత్యనారాయణతో చెప్పండి, హాల్లో కూర్చోం. మీ ఇంటికాడ కూర్చుని బదిలీ హాల్లో కూర్చున్నాం అంటే ఎంతమందికి మరి పద్మగారి ఇల్లు పట్టదు కదా, ఇదే మీటింగ్. మన పద్మగారి ఇంటికాడ ఏదైతే చెప్పుకుంటున్నాం అవి ఇక్కడ కూడా మాట్లాడుకుంటున్నాం అంచేత నా అంతా నేనే చూసి ఇక్కడ మీటింగ్ పెట్టండి. ఆ రోజున మరి వచ్చి ఇబ్బంది పడతారు కదా, కనీసం కూర్చోడానికి మన ప్లేస్ ప్రొవైడ్ చేయాలి కదా వచ్చిన భక్తులకు అంటే అప్పుడు మళ్ళీ ఏర్పాటు చేస్తాం. అలాగ ఏర్పాటు అయింది. ఇప్పుడు భోక్తారం ప్రారంభం గురించి చెబుతున్నాం కదా, చిత్తూరు ప్లేట గారు ఏమని అడిగారంటే ఇది మనకు నమ్మబుద్ధి, ఇది మనకు నమ్మాలి, ఇదంతా అబద్ధం అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయం కూడా ప్రీ డిటర్మైన్డా అని అడిగారు ప్లేడర్ గారు. మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ప్లేడర్లు. ఇంజనీర్ల కంటే, డాక్టర్ల కంటే, వ్యవసాయదారుల కంటే, వ్యాపారస్తుల కంటే ప్లేడర్లకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అయ్యని పెళ్లి కూడా అవ్వలేదని చెప్పేస్తారు కోర్టులు. వాళ్ళు ఏదైనా చేయగలరు. ఎవరు? ప్లేడర్లు. అంచేత తప్పు చేసిన వాడు ముందు ప్లేడర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఓ నేను రక్షిస్తానని చెప్పాడు. తర్వాత ఆ మాయ మాటలు ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు. మనం కోర్టులో ఎలా చెప్పాలో ఇంటికే ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అసలు ఆ బ్రెయినీ పీపుల్ వాళ్ళు, వాళ్ళు ఎవరు? అది పనికొచ్చి తెలివితేటలే, చావు తెలివితేటలే అని అవి అడగకుండా మెలిపండి. అలా అడగొద్దు. ఇంకా ఏదో మొత్తం మీద వాళ్ళు మనకంటే ఎక్కువ క్రిటికల్గా ఆలోచించగలరు. ఏంటది మనకు తొయ్యని విషయాలు, లౌకిక విషయాలు మనకు తొయ్యని వాళ్ళకి తెలుస్తాయంట. ఈ ప్లేటర్ గారు ఏమని అడిగారంటే, భగవాన్ ఇప్పుడు ఇది అక్కడ పూర్వం సీలింగ్ ఫ్యాన్లు తక్కువ, టేబుల్ ఫ్యాన్లు ఉండే, ఆ ఫ్యాన్ ఆన్లో ఉంది, ఫ్యాన్ ఎక్కడ ఉంది? అది ఆన్లో ఉంది. ఈ ప్లేటర్ గారు లేచి ఆఫ్ చేశారు దాన్ని. ఏ ఆన్లో ఉన్న ఫ్యాన్ని ఆఫ్ చేశారు. అప్పుడు అడిగి, ఫలానా రోజు నా జీవితంలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా రోజుని, ఫలానా గంటలో ఇలా రమణాసులో ఆన్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ని ఆఫ్ చేయాలన్నది కూడా ఇది కూడా నా తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు నిర్ణయింపబడిందా అన్నాడు. నేను ఆలోచించి చెబుతానని చెప్పలేదు, చట్టం లేదు అంతే అన్నాడు. మీరు నమ్మండి, నన్ను నమ్మపోయిన ఒకటే, నమ్మిన ఒకటే. మీరు నమ్మారా నమ్మలేదన్న సమస్య లేదు ఇక్కడ, అదే సత్యం. అదేంటది? అలా అలా అది అప్పుడు కూడా నీ భర్త టైంలో నిర్ణయం బయటపోను. దేహానికి సంబంధించిన తరపు ఏంటది? దేహానికి సంబంధించి ఆ ఇన్సిడెంట్ నువ్వు లోపలకు తీసుకోవాలా లోపలకు తీసుకోక్కర్లేదన్నది నీ సాధన మీద డిపెండ్ అయింది. అది నీ సాధన మీద డిపెండ్. దేహం చనిపోతుంది, దేహం చనిపోతుంది. దేహం చనిపోకముందే నువ్వు అమృతత్వం పొందితే దేహం చనిపోతుంది. అది నువ్వు కాదని అనుభవంలోకి వచ్చినప్పుడు దేహం చనిపోయినా నేను ఒంటరినానంటే అనుభవం. అది అది అదమ్మ సుప్రీస్టేట్. నీకు దేహం చనిపో, మనం దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటాం? ఇంకా ఉండవండి, చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం అనుకుంటాం అనుకుంటాం కదా. దేహం చనిపోయినా మనం ఒంటరినా వెంటనే ఆశ్చర్యపోతాం. మీరు ఫాలో అవుతున్నారు కదా. దేహం చనిపోయినా మరి మనం కూడా మనం ఉంటున్నామంటే మనం కూడా పోవాలి కదా. దేహం చనిపోయి దేహంతో కూడా బయటకు పోవాలి కదా మనం. దేహం పోయినా మనం ఉంటున్నామేటంటే ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేస్తాం. మీకు రుజువులు, సాక్ష్యాలు, శాస్త్రాలతో సంబంధం లేదు. అది మీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. మీకు ఇతరులని దేహం చనిపోయినా మనం ఉంటున్నాం అని అనుభవం. ఏంటి దేహం చనిపోయినా మనం పోవాలి కదా, దేహం పోయింది కదా. ఆ పక్కోళ్ళు ఎవరైనా ఏడుస్తుంటే అది కూడా వినపడతా ఉంటాను మీకు. దేహం పోయింది కదా, ఆ దేహం పోయినప్పుడు మనం పోవాలి కదా. మనం పోవటం లేదంటే మనం ఉంటున్నామేటంటే అనుభవం మీకు వస్తుంది. అదే దేవుడు. ఆ స్థితిని పొందమనే బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, అది ఒకటే నిజం. ఏంటది? అది ఒకటే నిజం. మిగతా ఈ ఇష్టాలు అయిష్టాలు, ఈ కోపాలు కోరికలు, అది ఇవన్నీ కూడా మంచులు చెడ్డలు, పుణ్యాలు పాపాలు, ఇవన్నీ నీ దేహం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, అవి కూడా అంతే నిజం. కానీ అది ఏది? ఇట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్, ఇట్ ఈజ్ ఎ లాయల్ స్టేట్, ఇట్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ స్టేట్, ఇట్ ఈజ్ ఎ పెర్మనెంట్ స్టేట్, ఇట్ ఈజ్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, ఇట్ ఈజ్ ఎ పీస్ఫుల్ స్టేట్. ఏది? అది ఉంటున్నాం. నీకు తెలిసిపోతూ ఉంటుంది. ఏంటి? ఏం దేహం పోయింది కదా, మరి మనం ఉన్నామేంటి? దేహం పోయినప్పుడు మనం పోవాలి కదా, మరి మనం పోవటం లేదేంటి? అదే అమృత స్థితి. అదేంటది? అమృత స్థితి. అది ఇప్పుడు పొందితే మంచిదే. ఒకవేళ పొందటప్పుడు నీకు సాధ్యం కావటం లేదనుకో, శరీరానికి చావు వచ్చిన రోజులైనా కనీసం పొందు. ఆ స్టేట్ నీకు కంటిన్యూ అయిపోతుంది. మిగతా అన్ని స్వప్న సంహారం. మిగతా నువ్వు శరీరంలో దురదృష్టం అనిపించడం, అదృష్టం అనిపించడం, నీకు అర్థమవుతుంది. మిగతా విషయాలనే డ్రీమ్ స్టప్. ఏంటది? మిగతా విషయాలను కూడా డ్రీమ్ స్టప్. ఆల్బర్ట్ వాళ్ళు సైన్స్, మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఎవరు? ఆల్బర్ట్ వాళ్ళు. శరీరం చనిపోయినప్పుడు ఊరేగం పొద్దన్నాడు. ఎవడు ఆరు బట్టలు ఊరేగం పొద్దన్నాడు. ఊరేగం ప్రభుత్వం పలానా శ్మశానంలో నన్ను న్యూజెర్సీలో హాస్పిటల్లో పోయాడని, పలానా శ్మశానంలో దహనం చేసేయండి, ఎక్కడైతే దహనం చేశారు అక్కడ ఆల్బర్ట్ని దహనం చేశారని గుర్తు లేకుండా చేశాను. ఆల్బర్ట్ ఈ లోకంలోకి వచ్చాడని కానీ ఈ లోకానికి వెళ్ళిపోయాడని కానీ ఈ లోకంలో కొంతకాలం జన్మించాడని కానీ ఈ ప్రపంచానికి గుర్తు అక్కర్లేదు. వాడు ఆల్బర్ట్ ఆన్స్టీన్. ఇప్పుడు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏదైనా మంచి పనులు చేసినప్పుడు మంచి పనులు చేయమని చెప్పేవాడు ఏమండి, మీరు మంచి పనులు చేయండి మీకు పేరు ఉంటుంది అంటారు. మామూలుగా అంటారు కదా, మీరు ఈ మంచి పని చేయండి మీరు ఈ పేరు ఉంటుంది అంటారు కదా, ఆ పేరు కోసమే వీళ్ళు చేస్తారు. పోనీ ఏది దేనికోసమైనా మంచి పని మంచి పనే, పేరు కోసం చేసిన తప్పు లేదు, అది మంచి పనే. కాబట్టి ఆల్బర్ట్ అన్నాడు, ఆల్బర్ట్ అన్నవాడు ఈ లోకంలోకి వచ్చాడు వెళ్ళిపోయాడు అని లోకం నుంచి గుర్తింపు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఎక్కడ చచ్చిపోయాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తగలేశారు వాడిని గుర్తింపు కూడా అక్కర్లేదు. నా శరీరాన్ని ఎక్కడైతే కాల్చారో అక్కడ గుర్తు లేకుండా చేయండి. గుర్తుంటే అక్కడ నుంచి సిమెంట్ వేసుకుని ఇటుకలు వేసుకుని బయలుదేరతారు, అక్కడ మెమోరియల్ కట్టామంటారు. ఈ మెమోరియల్స్ నాకెందుకన్నాడు. నేనుంటే నాకు నేను లేని వాడికి నాకేంటి, నేనుంటే నాది నేను లేకపోతే నాదేంటి. అయితే నాకు మెమోరియల్స్ అక్కర్లేదు. దేనికి మెమోరియల్స్? ఇతరులు ఉన్నారని గుర్తింపు, ఇతరులు ఉన్నారని తెలిసినప్పుడు మెమోరియల్, ఇతరులు ఉన్నారని తెలిసినప్పుడు గుర్తింపడం. అలా ఉన్నది ఒకటే, ఇతరులు లేరంటున్నప్పుడు నీ మనసుకి ఇతరులు కానీ మన గాఢ నిద్రలో ఇతరులు ఎవరున్నారు? గాఢ నిద్రలో నువ్వు ఉన్నప్పుడు ఇతరులు ఎవరున్నారు? నువ్వే ఉన్నా, ఇంక ఇతరులు ఎవరు లేరు. ఆ స్థితిని నీకు వేకింగ్ స్టేట్లో నువ్వు పొందగలిగితే నీకు మెమోరియల్స్ ఎందుకలు. అసలు ఈ లోకంలోకి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు ఆల్బర్ట్ అనే గుర్తింపు కూడా ఈ లోకానికి అక్కర్లేదు, లోకానికి అక్కర్లేదు. ఇక్కడ భోక్తారం, యజ్ఞ తపసం, సర్వలోక మహేశ్వరం, సుహృదం, సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతే. శాంతిని పొందేవాడు ఎవడో అక్కడ చెబుతున్నాడు. ఇంకొక శ్లోకం చదివి శ్లోకం పోగొట్టింది. శ్లోకం జితాత్మనహం ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవ మానయోహో. అంటే మనస్సును జయించిన వాడు, శాంతచిత్తం కలిగిన వాడు, ఈ లోకం అందరికంటే అదృష్టవంతుడు ఎవడు? శాంతచిత్తం కలిగిన వాడు. కొంతమందికి ఎంత ఉన్నా శాంతి ఉండదు, కొంతమందికి సంతృప్తి ఉండదు, శాంతి ఉండదు. ఈ లోకంలో ఎవడు అదృష్టవంతుడు అండి? శాంతచిత్తం గలవాడు అదృష్టవంతుడు ఈ లోకంలో. ఎవడికైతే వాడు శాంతచిత్తం గలవాడు, వాడికి కష్టాలు ఎదురవుతున్నా లేకపోతే సుఖాలు, వాడు దేహ ప్రార్థాన్ని బట్టి కష్టాలు వచ్చి సుఖాలు వచ్చి ఏది మీద పడినా వాడు పరమాత్మలో స్థిరంగా ఉంటాడు. కానీ ఏమి లోపలికి తీసుకోడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ లోకం. అంటే మీకు మీ ప్రారంభాన్ని బట్టి చెడ్డ ఎదురవచ్చు, ఒకసారి మంచి ఎదురవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే ఈ మధ్యన చాలా ఇబ్బంది పడుతున్నా ఉంటారు, అంటే ఈ మధ్యన రోజులు బాగోలేదని అంటారు. మరి కొంతమంది మేము చాలా బాగున్నామని అంటారు, కొంతమంది మా పరిస్థితులు బాగున్నాయంటారు, కొంతమంది మా పరిస్థితులు బాగోలేదంటే ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ దేవతలు ఎప్పుడు అనుగ్రహిస్తారో మనం ఇలా అనుకుంటా ఉంటారు. అంటే ఇక్కడ మంచి వచ్చినా చెడ్డ వచ్చినా బాగా గ్రహించండి. మిమ్మల్ని మీకు ఏదైనా దుఃఖం వచ్చినా లేకపోతే సంతోషం వచ్చినా శాంతచిత్తం పొందిన వాడు పరమాత్మలో స్థిరంగా ఉంటాడు. తీసుకోవాలి పరమాత్మలోంచి కదలడం మెదలడం. ఏ మీరు పరమాత్మలో కనుక ఉంటే మీకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఎవరికి లేని చెడ్డ మీకు వచ్చిన. తుకారాం అన్నాడు. తుకారాం ఏమన్నాడంటే ఓ పాండురంగా, రంగా ఓ పాండురంగా, నీ చేతిలో నేను ఓడిపోలేదు, నా చేతిలో నువ్వే ఓడిపోయావన్నాడు. నీ చేతిలో నేను ఓడిపోలేదు, నా చేతిలో నువ్వు ఓడిపోయావన్నాడు. ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని దుఃఖాలున్నాయో, ఎన్ని దురదృష్టాలున్నా అన్నీ నాకు పంపేశావు. ప్రపంచంలో ఎన్ని దుఃఖాలున్నాయో, ఎన్ని దురదృష్టాలున్నాయో అన్నీ నాకు పంపేశావు. పంపిస్తే నేను శాంతిలో కూరికిపోయి ఉన్నాను. నాకు నువ్వు పంపే కష్టాలు, నువ్వు పంపే నష్టాలు, నువ్వు పంపే దురదృష్టాలు నా ఒంటి మీద ఏగలవు అన్నట్టు కూడా లేవు. మన ఒంటి మీద ఏగవాళ్ళని అనుకుంటూ ఇగలా అనుకుంటే వెళ్ళిపోతుంది, అంతే కదండి. అలాగే నువ్వు ఎన్నో చాలా పంపావు నాకు, నాకు ఒంటి మీద ఏగవాళ్ళనట్టుకోలేదు. ఏం చేద్దా, పరమాత్మలో ఉన్నాను, పరమాత్మతో ఏకంగా ఉన్నాను. నువ్వు పంపే కష్టాలు ఏది నన్ను డిస్టర్బ్ చేయటం లేదు. నన్ను ఏదో అన్నీ చూసి నేను డిస్టర్బ్ అయిపోతాను ఏమో అనుకుంటున్నావు, ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. నా శాంతి నీవు పంపిన దురదృష్టాలని నా శాంతి చిత్తాన్ని చెదరగొట్టలేదు. ఓ రంగా పాండురంగా, నీ చేతిలో నేను ఓడిపోయానా, నా చేతిలో నువ్వే ఓడిపోయావు. ఏం చేతి ఓడిపోయావు అంటేనే, ఒక అదనంగా ఏదైనా కష్టాలు పంపాలని నీ దగ్గర ఏమి లేవు, వాటి సంచంత ఖాళీ అయిపోయింది. భగవంతుడి దగ్గర ఉన్న సంచంత ఖాళీ అయిపోయింది. ఇంకేం అదనంగా వీళ్ళకి దురదృష్టం, ఎవరికి సుఖారామకి ఏదైనా పంపుదామంటే నీ దగ్గర ఉన్న బాణాలు అయినా వేసేసావు, ఇంకో బాణం లేదు నీ దగ్గర, నువ్వు ఫీల్ అయిపోయావు, నువ్వే ఓడిపోయావు నా దగ్గర అని ఎవరంటారో, తుకారాం పాండురం. అంటే వాడు దేహబుద్ధి ఎప్పుడు ఆత్మబుద్ధి ఎప్పుడైతే కలిగింది ఎవడికి, తుకారాంకి దేహ తుకారాముని ఇంట్లో వాళ్ళు కొట్టేవారమ్మా, తుకారాముని ఇంట్లో వాళ్ళు కూడా కొట్టేవారు. వాడికి ఏం అనిపించేది కాదు. వాడికి ఒకసారి పొలానికి వస్తున్నాడు, వాడికి పొలం 2 ఎకరాల పొలం చిల్లర కొట్టుకోవడం ఉంది. వాడికి ఆ ధనియాలు మిరియాలు అమ్ముతాడు, చిల్లర కొట్టడం తుకారాం. వ్యాపారం చేశాడు, వ్యవసాయం చేశాడు, వ్యాపారం చేసి వ్యవసాయం చేసి చేతకాన పనులను చేసి తగలబెట్టాడు. అందుకు ఇంటి వాళ్ళు కొట్టేవారు. ఎవరినే అత చల్లని బేళ్ళలో చెప్పని చల్లని పావులలో ఊరు, ఆ ఊరిని వెళ్ళొచ్చాను. పూనాకి గంట ప్రయాణం, ప్రత్యేకంగా తుకారాము జ్ఞానేశ్వరి ఊరు వెళ్ళాలని వెళ్ళాను. ఒక గంట 2-8 మైళ్ళ దూరం. ఎవరు జ్ఞానేశ్వరి భర్త ప్లేసు, తుకారాం భర్త ప్లేసు, ఒక 8 మైళ్ళ దూరం అంతే. పూనాకు గంట ప్రయాణం, పూనాకు గంట ప్రయాణం చేస్తే వచ్చేస్తారు 2 రోజులు. తర్వాత వైకుంఠాల నుంచి ఇటుకి విమానం వచ్చింది ఈ పిచ్చోడికి. ఎవడికి, ఈ తుకారాంకి ఎవరికి లేదు, మహర్షులు లేవు, విమానాలు ఆడికి వచ్చేసిందండి మనం. ఇంచేత ఆడు పరమాత్మలో ఉండి శాంతి, ఏ భగవంతుని పంపించిన ఏ కష్టం వాడు శాంతి చిత్తాన్ని డిస్టర్బ్ చేయలేదు. ఎవరికి లేని కష్టాలన్నీ ఆడికి వచ్చేసినాయి. ఎవరికి, తుకారాం ఖాళీగా ఉన్నాడు. మమ్మ అన్ని చిరునవ్వుతోటి స్వీకరించాడు. ఎలాగా, అది కొంతమంది ఏమంటారండి, బేర్ చేయటం అంటారు. బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, బేర్ సారో. అది ఆడు బేర్ చేయడం, ఆడు ఏం బేర్ చేయలేదు అసలు. ఏగల వాళ్ళనట్టు ఉంటాయి, ఏగల వాళ్ళనట్టు కూడా దురదృష్టం ఆడికి, లేకపోతే బేర్ చేయటం ఏంటంటే ఆడు ఏం బేర్ చేయలేదు. ఇదే కష్టాలు అనిపిస్తున్నాను కూడా ఆడికి లేదు. అనిపిస్తున్నామని స్పృహ లేని వాడు తుకారా. కష్టాలు అనిపిస్తామని ఎవడనుకుంటాడో స్పృహ ఉన్నాడు. అలా కష్టాలు మనకు వచ్చినాయని స్పృహ కూడా లేని వాడు తుక ఆడికి విమానం పంపారండి. విమానం వచ్చిన ప్లేస్ కూడా ఉందండి అక్కడ. ఆ ఊరి పేరు దేహు ఏదో ఉందండి. ఆ ఊరు విమానం వచ్చిన ప్లేస్ కూడా కలియుగం విమానం వచ్చిన వాడు అక్కడ నిజంగా వచ్చిందండి విమానం. అయితే భగవంతుని మా ఎలా ఉంటుందంటే, ఏమంటే వాళ్ళకి దేవుడికి కాదు తుకారాం లాంటి వాళ్ళకి మనం నమస్కారం పెట్టాలండి. 4 సార్లు కొట్టేదాన్ని ఆ భార్య, తిరిగి పిల్లలు కూడా కొట్టేసి, భార్య కొడితే కొట్టిందని పిల్లలు కూడా తిరిగి కొట్టేసేవారు. అమ్మ కొడతాను కదా మనం కూడా కొట్టించాడు. వాడు ఓసారి ఎవడో పొలానికి వస్తాను చెరిగ్గడిచ్చారన్నాడు. ఎవరికి, చెరిగ్గడ 2 చెరిగ్గళ్ళు ఇచ్చారండి, 2 చెరిగ్గళ్ళు ఇచ్చారు. ఎవడో ఇచ్చారు చెరుగు తోట అన్నాడు. చేస్తాను దారిలో ఇంకోటి అడిగాడు నాకు కర్ర ఇవ్వాలని. వీడికి వీడికి ఇంకోటి ఇచ్చినాయి, మరీ ఇంకొకటికి ఇచ్చేలా అండి. ఆడేమో ఇంకో ఆ రెండు గెళ్ళు గడ్డ నాకు ఇవ్వని అడిగితే ఆడికి ఇచ్చాడండి. ఎవడికండి ఆడికి నువ్వు అనే అలవాటు లేదండి వాడికి. ఎవడికండి ఇప్పుడు మనం నువ్వు అని చెప్పాలి, నువ్వు అని చెప్పి చోట నువ్వు అని చెప్పాలండి. ఎస్తని చెప్పి చోట ఎస్తని చెప్పాలండి. నువ్వు అని చెప్పి చెప్పి చోట ఎస్తని చేస్తే మనం బాధపడతాం. ఎస్తని చెప్పి చోట నువ్వు అని చెప్పకూడదు. మళ్ళీ అప్పుడైనా దుఃఖం వస్తుందండి. నువ్వు అని చెప్పి చోట నువ్వు అని చెప్పాలి, ఎస్తని చెప్పి చోట ఎస్తని చెప్పాలి, ఎస్తని చెప్పి చోట నువ్వు అని చెప్పకూడదు, నువ్వు అని చెప్పి చోట ఎస్తని చెప్పి. ఈ తుకారాం గారి వీడికి నువ్వు అని చెప్పడం ఎలాగో తెలియదండి, అది నేర్చుకోలేదు అన్నాడు. ఏం చేస్తాడు మనం? వాడు గడి అడిగితే గడి ఇచ్చాడు అన్నాడు. వాడు చేత కాదు కదా నువ్వు అని చెప్పడం అండి. వాడు నేర్చుకోలేదండి, వాడు గడి ఇచ్చాడు. అది ఇంట్లోంచి కిటికీలోంచి పెళ్ళని చూస్తాను. ఆడికి ఎవడే ఇచ్చాడు, మళ్ళీ కోపం వచ్చేసింది. ఇంటికాడు తినేవాళ్ళు అనేక మంది ఉన్నారు అని ఆ గడర ఆ గడిచ్చి కొట్టిందని. ఇంటికాడు తినేవాళ్ళు అనేక మంది ఉన్నారు, నువ్వు దారిలో పంచిపెట్టుకుంటూ వస్తా ఉంటని తుకారాం బాగా గడిచ్చి కొట్టిందం. తుకారాం అన్నాడు ఇప్పుడు ఎలా అయినా మన కత్తిపేటను పెట్టి కత్తిపేటను పెట్టేనా రెండు మొక్కలు చేయాలి. నా ఈటి మీద రెండు మొక్కలు చేసావు నువ్వు, నీకు మొక్క నాకు మొక్క అన్నాడు. అంటే నా ఈపిని కత్తిపేట కింద నువ్వు ఉపయోగించుకున్నావు, కత్తిపేట చేసే పని నా ఈపి చేసేసింది. నీకో మొక్క ఎలా విరుచుకోవాలి అది? ఇప్పుడు నీకో మొక్క నాకు ఎందుకు చెబుతున్నానంటే అండి విషయం. అన్ని బాధలు పెట్టిన భార్య కూడా ఆ భార్య మీద ఆడు కోపం లేదు, అహింస లేదు, కోపం లేదండి, అసూయ లేదు. ఆవిడ మీద విరోధం మనసులో పెట్టుకోలేదు. ఆడు ఎంత గొప్పవాళ్ళు పురాణాలు వదిలేండి. ఇది కలియుగం నిన్న కాక మొన్న జరిగింది. ఇది హిస్టరీ, దిస్ నాట్ పురాణం, ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ. పురాణాలను కాదనవచ్చు, హిస్టరీని ఎలా కాదంటారండి? అది కాదు, మీకు ఇష్టం లేకపోతే పురాణాలను కాదనండి. హిస్టరీని ఎలా కాదంటారు? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు, అది పురాణం కాదు హిస్టరీ. దానికి కాదు ఎలా అంటారండి? ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు లేరని ఎలా అంటామండి? అంటే ఇది హిస్టరీ. తుకారాం ఏంటండి హిస్టరీ? ఎక్కడ అంత హింస పెడితే ఎక్కడ మనసులో విరోధం లేకుండా వాడికి వైకుంఠానికి విమానం వచ్చిందండి. వాడు వాడిని తీసుకెళ్తాం. అదే అనుకున్న భార్య మజ్జిగ చేసుకుంటాను ఆ టైంలో. పూర్వం మజ్జిగలి పని అండి. ఇప్పుడు అంటే మిషన్లు వచ్చి నేను మజ్జిగ చేసుకోవడానికి పూర్వం అందరూ మిషన్ మజ్జిగ చేయడానికి అరగంట పట్టిదండి. కవం అది తిప్పుకునేవారు. ఇదే పనిని పొద్దునే లేచి ఇప్పుడు యంత్రాలు వచ్చేసినాయండి, ఇది మజ్జిగ చేసుకుంటామండి. ఎవరండి? తుకారాం భార్య. ఆ టైంలో మాట వచ్చిందండి, నువ్వు కూడా వచ్చే అన్నాడు. ఎక్కడికి అండి? వైకుంఠానికి. వైకుంఠం అంటే విశాఖపట్నం అనుకుంటున్నాడు. తుకారాం భార్య వైకుంఠానికి వచ్చి వైకుంఠానికి వచ్చింది, నువ్వు కూడా వచ్చేయండి. వైకుంఠం అంటే ఆవిడ తీసుకెళ్ళడం నాగరానికి ఇష్టం లేదండి. ఆవిడని ఎలా తీసుకురానిస్తాడండి? అలాగే నువ్వు రావద్దని చెప్పలేదండి. వైకుంఠం నుంచి వచ్చింది మనం అని చెప్పాడు. ఆడు కరెక్ట్గానే చెప్పాడు. వైకుంఠం అంటే విశాఖపట్నం అని తుకారాం భార్య అనుకుంటాను. నా చేతిలో ఉన్న పని వదిలేసినందుకు వస్తాను. నా చేతిలో పని ఉంది, నా చేతిలో ఉన్న పని వదిలేసిన రానంద విమానం వెళ్ళిపోయింది. దాన్ని రానివ్వడు కదా నారాయణుడు. అంటే అక్కడ మీరు గ్రహించని చెప్పమంటారండి. వైకుంఠం అంటే అది ఊరి పేరు ఉంది అను, ఊరి పేరు అనుకుంది. కానీ మహావిష్ణువు ఉండే ప్లేస్ అని దానికి తొయ్యలేదు. అది తొయ్యినవ్వలేదు. భగవంతుడు తొయ్యినవ్వడు కదండి, భగవంతుడు తొయ్యినవ్వడు అండి. ఒకసారి మనం ఏదైనా చెడ్డ అనిపించవలసి ఉంటే మంచి తొయ్యినవ్వడు అండి మనకు. అంటే మీ జ్ఞాపకాన్ని నేను, మీ స్మృతిని నేను అంటాడు. మీ జ్ఞాపకాన్ని నేను, మీ స్మృతిని నేను. అంటే విశాఖపట్నం ఎలా ఉందో, చెన్నపట్నం ఎలా ఉందో, వైకుంఠం కూడా ఒక వీరిపోరంటే నేను చేతిలో పని ఇడిచిపెట్టేసి రానంద మజ్జిగ చేసుకుంటాను. వెళ్ళిపోయింది విమానం, వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండిపోయింది. ఎవరండి సుఖం? అంటే ఇక్కడ వాడికి ఈ కలియుగంలో ఈ పురాణాల మాట వదిలేయండి. కలియుగంలో వాడికి సాక్షాత్ పయనించి వైకుంఠానికి విమానం వచ్చి వాడిని తీసుకెళ్ళదు.
వాడు చుక్కాడు
పరమ పవిత్రుడు. ఏంటండి వాడు అబంగాళ రాశాడు. మన రాష్ట్రపతి ఇప్పుడు మహారాష్ట్ర లేడండి, మన రాష్ట్రపతి మహారాష్ట్ర లేడు. ఆవిడ స్నానం చేసి తుకారాం అబంగాలు చదవకుండా కాఫీ తాగలేదు. అది ఒక నియమం. మనం భగవద్గీత ఎలా చదువుకుంటున్నాము, లేదా ఉపనిషత్తులు ఎలా పారాయణం చేసుకుంటున్నాము, అలాగే రోజు మన రాష్ట్రపతి స్నానం చేసి ఏదో కొన్ని అబంగాలైన సుఖారాం రాసిన కొన్ని అబంగాలైన చదవకుండా మటు కాఫీ తాగుతాడు. అదొక నియమం. అంటే ఇవన్నీ పరమాత్మలో ఉండి అనుభవించాడు తుకారాం. ఓ రంగా, నీ చేతిలో నేను ఓడిపోలేదు, నా చేతిలో నువ్వు ఓడిపోయావు. పోనీ ఇంకేమైనా కష్టాలు నీ దగ్గర ఉంటే అవి కూడా పంపి ఎంచదంటే నేనేదో వాడిని బాధపెడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు. నేను ఇక్కడ బాధపడుతున్నాను అనుకున్నవాడు ఇక్కడ లేడు. నువ్వేదో తుకారామును బాధ పెట్టేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. అసలు ఇక్కడ బాధపడే తుకారాము లేడు. అసలు ఇక్కడ బాధపడుతున్నాడు అని అనుకున్నవాడు ఇక్కడ లేడు. నువ్వు అనుకున్న తుకారాం ఇక్కడ లేడు. ఇక్కడ ఉన్న తుకారాం ఎవడో నీకు తెలియటం లేదు. ఇవన్నీ పరమాత్మలో ఉండే శాంతచిత్తం గలవాడు, పరమాత్మలో స్థిరంగా ఉండే అదృష్టాలను దురదృష్టాలు వస్తే వాడికి ఈగలు వాలినట్టు కూడా ఉండదు. వాడి శరీరం మీద ఈగలు వాలినట్టుగా ఉండదు. ఎవడికి ఈ ప్రశాంతం అంటే శాంతచిత్తం గలవాడు. ఈ లోకంలో ఎవడు అదృష్టవంతుడు? ఈ లోకంలో ఎవడు అదృష్టవంతుడు? ధనవంతులు అదృష్టవంతులను కొంతమంది అనుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు అదృష్టవంతులను కొంతమంది ఇలా అనుకుంటున్నారు కదా. మరి భార్యకి అనుకూలమైన భర్త దొరికితే, భర్తకు అనుకూలమైన భార్య దొరికితే అదృష్టవంతులు అంటారు. తర్వాత ఆవిడకి ఉద్యోగం నచ్చిన ఉద్యోగం దొరికినా ఆడు అదృష్టవంతులైన మంచి ఉద్యోగం దొరికింది అంటారు. వీళ్ళందరికంటే శాంత చిత్తం గలబడు అదృష్టవంతులు. మనం చెప్పుకునే వాళ్ళందరికంటే ఎవరికైతే శాంత చిత్తం ఉందో వాడు అదృష్టవంతుడు. వాడి గౌరవం రావనండి, అగౌరవం రానివ్వండి, లేకపోతే వాడికి ఏది ఎదురవ్వనివ్వండి, అనుకోని పరిస్థితులు కూడా మనం ఒకసారి మన జీవితంలో ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. అది అలా జరుగుతుందని మనం అనుకోండి, కానీ జరుగుతుందండి. అది ఈశ్వర సంకల్పం బలి మరిది. అలా అనుకోనిది అలా జరుగుతుందని అనుకోకపోయినా ఒకసారి జరుగుతుంది. అప్పుడు కూడా వీడు శాంతి చెప్తున్నాను కథ అంటాడు. ఏం చేద్దాం, పరమాత్మలో ఉన్నాడు కాబట్టి, పరమాత్మలో స్థిరపడి ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా వీడు శాంతి చెప్తున్నాను కదలడండి. ఐదవుతుంది అంటే ఇంచుమించుగా గంట కంటే ప్రవచనం ఉండకూడదండి. ఇప్పుడు ఇంచుమించుగా 10 నిమిషాలు తక్కువ 3 గంటలు అవుతానండి. మనకు ఇంతసేపు ప్రవచనం ఉంటే మీ సహనాన్ని పరీక్ష పెడతామండి. మేము మీ సహనాన్ని పరీక్ష పెడతామండి. మీ సహనాన్ని పరీక్ష పెట్టడం ఎంతసేపు, ఎంతసేపు గంటతోటి ముగించాలండి సభ. ఒక గంట గంట కంటే సభ ఉండకూడదు, ప్రవచనం ఉండకూడదు అని. ఇప్పుడు ఇంచుమించుగా 10 నిమిషాలు తక్కువ 3 గంటలకి ఇక్కడ 3 గంటలు ఇక్కడ ఈ జ్ఞానయజ్ఞం జరిగిందండి. ఈ జ్ఞానయజ్ఞంలో అల్లూరి సత్యనారాయణ గారు, ఈ బిల్డింగ్కి సంబంధించిన దాతలు, ఈ బిల్డింగ్ నిర్మాతలు, ఈ బిల్డింగ్ కట్టినప్పుడు సహకరించిన వాళ్ళు, వచ్చినటువంటి మీరు, సభకు వచ్చినటువంటి మీరు, వక్తగా నేను, శ్రోతలుగా వచ్చిన మీకు, ఈ భగవంతుడు అందరికీ మనకు ఓటాలు పంచిపెడతాడు. మీ ఓటాలను మీ రూపాయలు 1 రూపాయి ఉంటే అల్లూరి సత్యనారాయణ గారికి 5 పైసలు ఇస్తాడండి, మీకు వచ్చిన వాళ్ళందరికీ 5 పైసలు ఇస్తాడండి, ఈ బిల్డింగ్ కట్టించినప్పుడు డొనేషన్లు ఇస్తారు కదండి, ఆర్డర్ కొంత ఇస్తాడండి, వీళ్ళందరికీ తీసిస్తే నాకు 10 పైసలు ఓటా కంటూ ఉండదండి. నాన్నగారికి వచ్చేది 1 రూపాయలు 10 పైసలు వస్తున్నాను, అందుకంటే ఓటా ఇవ్వడం నాకు. ఏం చేద్దంటే ఈ అందరూ కలిస్తేనే ఈ నిర్మాతలు, ఆర్గనైజర్సు, శ్రోతలు, వక్త, ఈ హాలు, ఈ హాల్ ఇచ్చిన వాళ్ళు అందరూ కలిస్తేనే జ్ఞానయజ్ఞం అవుతుంది. ఏమిటిదండి ఇది జ్ఞానయజ్ఞం? ఏ వజ్రం? ఈ జ్ఞానయజ్ఞంలో మన అందరం భాగస్వాములేదు. అయితే నాకు వచ్చేది పది, మీకు అందరికీ అందరికీ తలవ పైసలు రెండేసి పైసలు ఇచ్చేటప్పటికీ నాకు 10 పైసలు మిగులుతుందంటే ఈ జ్ఞానయజ్ఞంలో మనకు మిగిలింది 10 పైసలు అని అంటే అంతే కేటాయిస్తారన్న మనకు. అవి మనకు ఎంత కేటాయిస్తే అంతే వస్తుంది కానీ అంతకంటే అదనంగా కోరుకున్నారు రావడం. అయితే మీరు అందరూ మీకు ఇస్తారని కొన్ని కొన్ని వాటాలు మీకు ఇస్తారు అంటే మనం ఏం మాట్లాడలేదు కదా, మనకేం ఓటాలు రావనుకోకండి, మీకు కూడా 2 పైసలు 3 పైసలు ఇచ్చేస్తారండి. మీ ఓటాలు మీకు వచ్చేస్తాయండి. అంటే ఈ జ్ఞానయజ్ఞంలో మన అందరం భాగస్వాములేం. ఈ అవకాశం మనకు దక్కినందుకు ఈరోజు నీ పూర్ణిమ రోజున మేము దైవికంగా ఇక్కడ ఉన్నాం అనుకుని రాలేదండి, అనుకోకుండానే వచ్చాం. అనుకుని వచ్చిన దానికంటే అనుకోకుండా జరిగిన సంఘటనలు ముద్దుగా ఉంటాయండి. అంటే ఈ జ్ఞానయజ్ఞంలో మీరందరూ వచ్చి జయప్రదం చేసినందుకు నా వందనములు సమర్పించుకుంటున్నారు. ఏంటండి చెప్పండి, ఎవరు చెప్పండి, ఎవరు ఒకరు ఇది ఈ భగవాన్ పటానికి ఏం చేస్తారండి?
హ్యాపీ బర్త్డే టు యు.
మీరు గారెలు తెచ్చారండి, పంచి పెడతారండి గారెలు అండి. మీరు పంచిపెట్టి పంచిపెట్టేయండి, ఎవరైనా తెచ్చుకున్నాడు పంచిపెట్టుకుంటే పంచిపెట్టి చేసుకోండి, డిస్ట్రిబ్యూషన్. మీ పేరు ఏం పేరు? రాక్ష.